த்ரம் தீபக்தியாதிகுணார்ணவம் யதீந்திரப்ரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம் லக்ஷ்மீநாதசமாரம்பாம் நாதயாமுனமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குருபரம்பராம் யோனிச்சமச்சுதபதாம்புஜயுக்மருக்மவ்யாமோஹதஸ்ததிதராணி த்ருணாயமீனே அஸ்மத்குரோர்பகவதோஸ்ய தயைகசிந்தோஹ ராமானுஜஸ்ய சரணௌ சரணம் ப்ரபஜ்யே மாதாபிதா யுவதயஸ்தனயா விபூதிஹி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ய நஃ குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்க்ரி யுகளம் ப்ரணமாமி மூர்த்தனா பூதம் சரஸ்ச மஹதாஹ்வய பட்டநாத ஸ்ரீபக்திசார குலசேகர யோகி வாஹான் பக்தாங்க்ரி ரேணு பரகால யதீந்திரமிஸ்ரான் ஸ்ரீமத் பராங்குஷமுனிம் ப்ரணதோஸ்மி நித்யம் சுத்தலட்சுமீர் மோட்சலட்சுமீர் ஜெயலட்சுமி சரஸ்வதி ஸ்ரீலக்ஷ்மீர்வரலட்சுமீச்ச பிரசன்னா மம சர்வதா வராங்குஷோபாசமபீதி முத்ராம் கரைர்வஹந்தீம் கமலாசனஸ்தாம் பாலார்க்ககோடி பிரதிமாம் த்ரிநேத்ராம் பஜேஹமம்பாம் ஜெகதீஸ்வரீம் தாம் கன்யாபரணி சஞ்ஜாதம் வாதூலகுலபூஷணம் ஸ்ரீரங்காரியகுரோ புத்திரம் ஷடகோபமஹம் பஜே அஸ்மத் குருப்யோ நம. பகவத் பந்துலர பரம சுபப்பிரதமைன சிராவண மாசம்லோ அம்மவாரி வைபவாన్ని அந்தரமு கரிசி அனுசந்தானம் చేసుకోవాలి అని ఒక సత్సంకల్పంతో ఈ శారదాపీఠంలో ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఏర్పరిచారు. శ్రావణ మాసం అంటేనే అందరికీ పెద్దలకు తెలిసే ఉంటుంది, చాంద్రమానం ప్రకారం పూర్ణిమ నాడు నక్షత్రం శ్రవణం ఉంటే దాన్ని శ్రావణ మాసం అంటారు. పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసానికి ఆ పేరు చాంద్రమానంలో. చిత్ర నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే చైత్రమాసం, విశాఖ ఉంటే వైశాఖ మాసం, జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠమాసం, అలాగే నక్షత్రం శ్రవణం ఉంటే దాన్ని శ్రావణ మాసం అంటాం. శ్రవణం అంటే అందరికీ తెలుసు, వినటం. మనకు అన్నిటికంటే సులభంగా చేయగల పని ఏమిటి, ఎక్కువ కష్టం లేకుండా చేయగలిగింది వినటమే కదా. చాలు, చదువుకున్నా రాయకున్నా వేరే ఆరాధనలేమి చేయకున్నా వినండి చాలు, నా కథలు వినండి, నా మహిమలు వినండి, నా గుణాలు వినండి, నా భక్తుల వైభవాలను వినండి, నేను సంతోషిస్తాను. నా సంతోషం కంటే అన్ని పాపాలు పోతాయి మీకు, మీరు పరిశుద్ధులవుతారు. శ్రవణం ఎంత గొప్పది అంటే, మనకు దృష్టాంతం కావాలి అనుకుంటే మహాభారతాన్ని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్పి ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ మోక్షశ్చ పురుషర్షభ ఎతు ఇహాస్తి తదన్యత్ర ఎతు నేహాస్తి నా తత్కొచిత్. నాయన, మహాభారతంలో ధర్మము అర్థము కామము మోక్షము నాలుగు పురుషార్థాలు ఉన్నాయి, ఇందులో ఉన్నదే మరెక్కడైనా ఉంటుంది, ఇందులో లేకుంటే మరెక్కడా ఉండదు. మరి మొత్తం భారతాన్ని నువ్వు విన్నావు కదా నాయన, మరి నీకు భారతంలో ఏ పురుషార్థం నచ్చింది, ధర్మమా, అర్థమా, కామమా, మోక్షమా? చెప్పునైనా అలాగే గురువుగారు. కానీ నేను విన్న మీరు చెప్పిన భారతంలో ఆ నాలుగు పురుషార్థాలు లేవండి అన్నాడు. గురువుగారు ఏమయ్యారు? ఫెయిల్ అన్నమాట కదా గురువుగారు. కాబట్టి సరే నాయన, నాలుగు లేకుంటే మంచిదే. అందులో నీవు ఏముందనుకుంటున్నావు? నీ విన్న మహాభారతంలో ఏ పురుషార్థం ఉన్నదనుకుంటున్నావు? నీ నాలుగే కాదు, ఇంకేదైనా నీకు నచ్చితే దాన్ని చెప్పొచ్చు కదా. నీకేమర్థమైంది? దేన్ని వినాలనుకుంటున్నావు? దేన్ని విన్నాననుకుంటున్నావు? అలా అన్నారు గురుగారు, బాగుంది. నన్ను అడిగితే మహాభారతం మొత్తం విన్న తరువాత పురుషార్థ అయమేవ ఏక యత్ కథాశ్రవణం హరే. నిజమైన పురుషార్థం అంటే పరమాత్మ కథలు వినటమే. ఇది నాకు అర్థమైంది అన్నాడు. ఏది పురుషార్థం? భగవంతుని కథలు వినటమే పురుషార్థం. అది మాత్రమే పురుషార్థం. ఎందుకంటే పరమాత్మ కథలను విన్నవారు మరో వాటిని వినాలని అనుకోరు. మనం చెప్పుకుంటాం ప్రహ్లాద చరిత్రలో, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు అని. ఒక్కసారి పరమాత్మ కథలను, పరమాత్మ గుణాలను, పరమాత్మ వైభవాన్ని వినటం అలవాటు చేసుకుంటే ఆ చెవులకు మరేవి నచ్చవు. అవి వింటేనే చెవులు అన్నాడు కూడా వ్యాస మహర్షి. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురలక్షకుని చూచు చూడుకులు చూడుకులు, శేషజాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు. పరమాత్మ కథలు విన్న చెవులే చెవులు. పరమాత్మ నామాన్ని పలికే నాలుకే నాలుక. ఎంత బాగా చెప్తాడంటే వ్యాసుడు, భగవంతుని నామాన్ని పలకని నాలుక జిహ్వ స దర్దురాయతే అంటాడు. దుర్దురం అంటే ఏమిటి? కప్ప నాలుకను దుర్దుర అంటారు సంస్కృతంలో. కప్ప నాలుకను దుర్దుర అంటారు. భగవంతుని నామాన్ని పలకని నాలుక కప్ప నాలుక అన్నాడు. బెకబెక అంటుంది, ఎవరికి అర్థమవుతుంది? దానికి అర్థం కాదు, విన్న మనకు అర్థం కాదు. అలా బెకబెక అంటే దానికేమన్నా ప్రయోజనం వచ్చిందా? పోనీ మనకేమైనా కలిగిందా? లేదే. ఈ నాలుక కూడా కప్ప నాలుకే అన్నాడు. కాబట్టి అన్ని ధర్మాల కంటే ప్రధానమైన ధర్మం శ్రవణ ధర్మం. వినండి వినండి వినండి. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య సోన్వేష్టవ్య సవిజిజ్ఞాసితవ్య అంటుంది ఉపనిషత్తు మనకు. కానీ మొదలు శ్రోతవ్య, వినాలి. వినటం ఇంత అద్భుతమైన ధర్మం కాబట్టే పరమాత్మ ఏ పని చేసినా మనకు ఒక తత్వాన్ని బోధించటానికే చేస్తాడు. మన వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం ఏమిటి? శ్రవణం. అలాగే ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మనం రేపు పూర్ణిమనాడు చేసుకోబోతున్నాం హయగ్రీవ జయంతిని. ఇంకో మహానుభావు హయగ్రీవ స్వామి, ఆయన పుట్టిన నక్షత్రం కూడా శ్రవణం. ఒక ఆచార్యుల వారు ఉన్నారు, మహాచార్యుల వారు, వేదాంత దేశికులు అంటారు, పరమాత్మ యొక్క ఘంటావతారం అని చెప్తారు. వారు పుట్టినది శ్రవణమే. ఇలా చాలామంది ఆచార్యులు, చాలామంది పెద్దలు, చాలామంది గురువులు, భగవంతుని యొక్క చాలా అవతారాలు కలిగిన నక్షత్రం శ్రవణం. ప్రధాన ఉద్దేశ్యం ఇదే. కనీసం నేను పుట్టిన నక్షత్రం పేరు తలుచుకుంటేనన్నా వింటారేమో, అలా అయినా వింటారేమో. కాబట్టి మనం మర్చిపోయిన వారికి గుర్తు చేయటానికి, గుర్తున్నవారు ఆచరించటానికి, ఆచరిస్తున్న వారికి రుచి పుట్టడానికి, రుచి పుట్టినవారు 10 మందికి చెప్పటానికి చాలా ప్రశస్తమైన మాసం శ్రావణ మాసం. మన లౌకిక ఆచారం ప్రకారం, శాస్త్రీయమైన ఆచారం ప్రకారం చాలామంది శ్రావణ మాసంలో అమ్మవారి పూజను చేస్తారు. లక్ష్మీ కావచ్చు, పార్వతీ కావచ్చు, ఆమెనే గౌరీ అంటాం, సరస్వతి అంటాం. ఈ శ్రావణ మాసంలోనే ఒక వ్రతం ఉంది, వరలక్ష్మీ వ్రతం అని. ఇదే మాసంలో ఇంకో వ్రతం కూడా ఉంది, మంగళగౌరీ వ్రతం అని. ఇంకా యుగాగ ఇవో చాలా చేస్తారు. అమ్మవారిని చాలా విశేషంగా ఈ మాసంలో ఆచరిస్తారు, అమ్మవారికి ప్రియమైన మాసము అని. ఎందుకు? శ్రావణ మాసం అయ్యవారి కదా, అంటే శ్రావణ మాసంలో అయ్యవారిని పూజించొద్దా, ఒప్పుకుందామా? కాదే. అమ్మకి ఎందుకు ఇష్టము? న్యాయంగా అమ్మకి ఇష్టం ఎవరండి? అమ్మకి ఎవరంటే ఇష్టం? నాన్నంటేనే కదా కదా. తన ప్రియుడు, తన భర్త, తన పతి అంటే ఏ స్త్రీకైనా ఇష్టమే. నారాయణి ప్రియురాలు కాబట్టి నారాయణ అంటే అమ్మకి ఇష్టం. ఏ స్త్రీకైనా బాగా సంతోషించేది ఎప్పుడు? ఆమెకు నగలు, రత్నాలు, వజ్రాలు, ముత్యాలు, హారాలు ఇస్తే కాదు. ఆమె ముందర ఆమె భర్తను కాస్త పొగిడామనుకోండి, అబ్బా తల్లి నీ వారికేమమ్మా, ఎంత మహానుభావుడో, సవలోకాధినాథుడు, అంతా ఆయన దయే, సంతోషించదా? మరి భార్య ముందర భర్తను నిందిస్తే కోపించదా? పరమాత్మ కథలు వినటానికి చాలా ముఖ్యమైన మాసం కాబట్టి శ్రావణ మాసం. ఆ కథలు వినటానికి అమ్మ కూడా ఇష్టపడుతుంది. మనమంతా కలిసి అమ్మ ముందర భగవంతుని నామాలను, భగవంతుని కథలను, భగవంతుని గుణాలను చెబుతూ ఉంటే, వింటూ ఉంటే, చదువుతూ ఉంటే ఎంత ఆనందం అండి ఆ తల్లికి. అంతేకాదు, స్వామి ముందర అమ్మ గుణాలు చెప్తే స్వామికి ఆనందం కదా. భర్తను పొగిడితే ఎలాగైతే భార్యకు సంతోషమో, మరి భార్యను పొగిడితే భర్తకు సంతోషమే, అవునా? అందుకే ఈ మాసంలోని ప్రత్యేకత ఇద్దరిని పూజిస్తాం. అమ్మను పూజిస్తాం, అయ్య గుణాలు చెప్తాం. స్వామిని పూజిస్తాం, అమ్మ గుణాలు చెప్తాం. మన ధర్మశాస్త్రం కూడా ఒక్క అమ్మను పూజించకూడదు, ఒక్క నాన్నను పూజించు. చాలాసార్లు చెప్పాను, వీరుంటారు పెద్దలంతా, చాలామంది తెలుసు అనుకుంటాను. కేవలం లక్ష్మిని కానీ, కేవలం నారాయణుణ్ణి కానీ, అది కేవలం రుద్రుణ్ణి కానీ, కేవలం పార్వతిని కానీ, ఒకే బ్రహ్మను కానీ, ఒకే సరస్వతిని కానీ ఆరాధించరాదు. ఎందుకంటే భార్యాభర్తలలో భర్తను విడదీసి భార్యల భర్త ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇస్తావు అంటే ఎవరైనా ఇస్తుందండి? ఆలోచించండి, భార్యను వేరు చేసి భర్తనే పిలిచి మోక్షమివ్వో ఇస్తాడా? పెద్దవారిని వేరు చేసే హక్కు నీకెవరు ఇచ్చారు? వారు సంతోషించాలంటే మరి ఇద్దరు ఉండాలి కదా. దీనికి మీకు దృష్టాంతం కావాలి అనుకుంటే, సీతమ్మ వద్దు, ఒక రాముడే కావాలి నాకు, రాముడు నాకు దక్కాలంటే సీతమ్మను తినేస్తాను అంది ఓ మహానుభావురాలు. తెలుసా ఎవరు? రామాయణంలో శూర్పణఖ రావణాసురుని అనుంగు సోదరి. పంచవటిలో వచ్చి సీతారామ లక్ష్మణులను చూచి రాముని దివ్య మంగళ విగ్రహాన్ని చూచి పరమానందాన్ని పొంది మనసుపడి, ఆహా భర్త అంటే ఇలా ఉండాలి కదా, ఇలాంటి వాడు నాకు భర్త కావాలి కదా, రాక్షసి కదా ఆచారం ఏం తెలుస్తుంది, నేను ఫలానా నాకు భర్త కర్రాపోదా ఉంది, ఎవడు ఏమిటి ఎక్కడ, నేను సులభంగానయ్యా తోణాసుని చెల్లెలేం, మన్నగారి పేరు విన్నావా ఎప్పుడన్నా, మనకు అడ్డే లేదు మూడు లోకాల్లో, హాయిగా విహరిద్దాం దా, ఓహో ఈమె అడ్డుందా ఆమెను తినేస్తాను, మరిద్దరే ఉంటాం కదా, భార్య అడ్డు ఉందని అనుకుంటున్నావా, మాకు మానవులు చాక్లెట్లు బిస్కెట్లు మాత్రం నోట్లేసుకుంటే అయిపోతుంది, ఇప్పుడు నీకు ఏ పోరు ఉండదు పోదాం, సీతమ్మ వద్దు ఒక రాముడే కావాలి అన్న శూర్పణఖకు ఏం జరిగింది తెలుసు కదా. అదే రీతిలో రాముడు వద్దు సీత మాత్రమే కావాలి అన్నాడు ఆమె అన్నగారు. అవునా, రాముడు నాకెందుకు సీతే కావాలి, ఆయనకేమైందో కూడా తెలుసు మీకు, ఇద్దరూ కావాలనుకున్నారు సుగ్రీవుడు విభీషణుడు హనుమంతుడు అంగ ఇలా వీళ్ళంతా ఏమున్నారో తెలుసు, అందుకే అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఒక్క లక్ష్మిని పూజించే వారంతా ఏ కోవలోకి చెందుతారు, అర్థమైందే, రావణాసురుని వంశంలో పుట్టినవారన్నమాట, అలాగే ఒక్క నారాయణనే కొలిచేవారు శూర్పణఖ వంశంలో పుట్టినవారు, మరి మనం ఏమవుదాం, రావణాసురులం అవుదామా పోని శూర్పణఖ అవుదామా, ఆ రెండు మనకొద్దు, విభీషణులం అవుదాం కుంభకర్ణులం అవుదాం కావాలంటే. అందువల్ల ఒక లక్ష్మీదేవిని పూజించకూడదు, లక్ష్మీనారాయణుని పూజించాలి, మీకు చాలా చోట దొరుకుతాయి. పరమాత్మ హృదయంలో ఎవరుంటారు, లక్ష్మీదేవి, మరి లక్ష్మీ హృదయంలో ఆయన ఉండడా, కాబట్టి ఒక్క లక్ష్మీదేవి ఫోటో తెచ్చుకునేవారు ఆమె హృదయంలో నారాయణుడు కూడా ఉన్నట్టు చిత్రించిన ఫోటోనే తెచ్చుకొని పూజ చేసుకోండి, అలాంటివి ఉన్నాయి దొరుకుతున్నాయి, కావాలంటే ఇస్తారు. మనం మొదలు ఈ ధర్మాన్ని తెలుసుకోవాలి, స్వామి ముందర అమ్మను అమ్మ ముందర స్వామిని ఇద్దరిని కూర్చోబెట్టి ఒకరి గుణాలకు ఇంకొకరికి ఇద్దరికి ఇద్దరు గుణాలు వినిపిస్తే ఇద్దరు ఆనందిస్తారు, లక్ష్మీదేవిని బాగా స్తోత్రం చేస్తే నారాయణుడు ఆనందిస్తాడు. మనకు ఒక మహాభక్తుడు చెప్పాడు, పరాశర పట్టర్ అంటారు పెద్ద పండితుడు మహాపండితుడు, సాక్షాత్తు శ్రీవత్సాంకుల కుమారుడు, భగవత్ రామానుజాచార్య వారి పరమశిష్యుడు, కూరత్తాళ్ళు వారు అంటాం, కూరేశుడు అంటాం, ఆయన కుమారుడు పరాశర పట్టర్. ఆ మహానుభావుడు ఒక అద్భుతమైన స్తోత్రం రాశాడు, శ్రీగుణ రత్నకోశం, ఆ స్తోత్రం పేరు శ్రీగుణ రత్నకోశం. శ్రీ అంటే ఏమిటి, అమ్మే కదా, అమ్మవారి గుణములనేటువంటి రత్నాలకు ఒక పెట్టె మంజూష దాచిపెట్టాం, తాళమేశాం, తాళచ్చే మన దగ్గర ఉండాలి, మనం దాచుకోవాలి, అందులో పరమాత్మను హెచ్చరిస్తాడు, శ్రీయశ్రీ శ్రీరంగేశ తవచ హృద్యాం భగవతీం శ్రీయం తత్వప్యుచ్చై వయమే ఫణామ శృణుతరాం. స్వామి స్వామి మీకు పేరుంది కదా, ఏమని, శ్రీశ్రీ అని ఒక స్త్రీ అంటే అమ్మవారు, రెండు స్త్రీలు అంటే అయ్యవారు. అదేంటి అంటే స్త్రీకి స్త్రీ ఆయనే. మనందరికీ అమ్మ స్త్రీ అయితే అమ్మకు స్త్రీ ఎవరు? స్వామి. ఇంతకు స్త్రీ అంటే ఏమిటి? మనం అమ్మను స్త్రీ అంటున్నాం. ఏమిటి స్త్రీ అంటే? స్త్రీ శబ్దానికి ఆరు అర్థాలు ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా విని గుర్తుంచుకొని అప్పుడప్పుడు తలుచుకుంటే చాలా సందేహాలు తొలగిపోతాయి, చాలా ఇబ్బందులు తొలగిపోతాయి. స్త్రీ అంటే శ్రీయతే శ్రయతే శృణోతి శ్రావయతి శ్రీణాతి శ్రూణాతి. ఆరర్థ అంటే ఏమిటి? శ్రూయతే అంటే మనము చెప్పిన దాన్ని వింటుంది. మన బాధలు, మన ఇబ్బందులు, మన కష్టాలు అమ్మ అని చెప్పుకుంటాం కదా మనం, కదా పూజ ఎందుకు చేస్తాం? లేకుంటే ఆమె మనకేం పని? మన కోరికలు ఆమె తీర్చాలి, మనం అడిగిన వాటిని ఆమె ఇవ్వాలి, అందుకే పూజ కదా. అందుకే అమ్మకు మనకున్న కష్టాలు బాధలు అన్నీ చెప్పుకుంటాం. చెప్పుకునే వాటన్నిటినీ చాలా ఓపికగా వింటుంది. అంతేనా? వింటే లాభం ఏమిటి? తాను విన్నదాన్ని శ్రావయతి వినిపిస్తుంది. ఎవరికి? పరమాత్మకు. మన పిల్లలండి కష్టపడుతున్నారు, పాపం బాధపడుతున్నారు, మీకు చెప్పుకోలేక నాకు చెప్తున్నారు, కాస్త వినండి, వారి బాధలు వినండి అని తాను విన్న వాటిని స్వామికి వినిపిస్తుంది. శృణోతి శ్రావయతి. ఇంకొక అర్థం శ్రీణాతి, శ్రయతే అని చెప్తారు. అంటే మనందరి చేత ఆశ్రయించబడుతుంది. మనమందరం ఎవరిని ఆశ్రయిస్తాం? అమ్మే కదా. ఎలాంటి వాడికైనా మొదలు ఎవరు కావాలి? మనం నోరు తెరిస్తే అమ్మే, నాన్న మనకే తెలుసు, అమ్మ చూపాలి వీడిని ఆయన అని చూస్తే నాన్న అంటాడు. కాబట్టి మన బాధలన్నీ అన్ని రకాలుగా తొలగించమని అమ్మను ఆశ్రయిస్తాం. మన చేత ఆశ్రయించబడుతుంది. తాను మన బాధలు తొలగించటానికి పరమాత్మను తాను ఆశ్రయిస్తుంది. మన చేత ఆశ్రయించబడుతుంది, తాను స్వామిని ఆశ్రయిస్తుంది. ఇంకోటి శృణాతి అంటే హింసిస్తుంది. అదేంటి? ఎవరిని? మన పాపాలను, మన తప్పులను, మన కష్టాలను, మన దుఃఖాలను, మన దుస్వభావాలను హింసిస్తుంది అంటే తొలగించేస్తుంది. ఇంకోటి మనకు శృణాతి, వ్యాపింపచేస్తుంది, విస్తరింపచేస్తుంది. అదేంటి? నాన్నతోటి అంటే తన భర్తతోటి మన గుణాలను ఇంత ఉంటే ఇంత చెబుతుంది. మన పిల్లలండి మంచివాళ్ళే వాళ్ళు. వాళ్ళు ఇలా సంసారంలో పడిపోవటానికి ఎవరు కారణం? నువ్వు కదా. పడేసింది ఎవరయ్యా? ఎవరిది మాయంత? నీదే కదా. మాయలో పడేసి వాడు తప్పు చేస్తున్నారు అంటే ఇది ఎక్కడ న్యాయమయ్యా? మన పిల్లలే. ఇన్ని కష్టాల్లో ఉన్నా, ఇన్ని బాధల్లో ఉన్నా, ఇంతగా క్షణకాలం తీరిక లేకుండా సమస్యల్లో ఉన్నా మన పిల్లలు అప్పుడప్పుడు శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ అని నామాలే పలుకుతున్నారయ్యా. మనకు పద్మపురాణంలో ఓ చక్కని కథ ఉంది, మనందరం బాగా తెలుసుకోవాలి, మనం చాలా గొప్పవాణం అని చెప్తాడు అందులో. నాకు ఉందడో తెలుసుకోవాలి. నారద మహర్షి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి నారాయణుడికి సరిపేరుకు నమస్కారం చేసి, తాత కదా, తాతయ్య తాతయ్య, నీ వ్యవహారం ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు, అంటే ఎందుకురా, ఏమైంది, ఏమైంది ఏంటండి, లోకల్లో అందరూ తప్పు చేస్తున్నారు, అధర్మం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, పక్షపాతం చూపుతున్నారు అని చెప్పి నువ్వు వాళ్ళని నరకంలో పడేస్తున్నావు కదా. అవును, మరి నువ్వు చేస్తున్నది ఏమిటయ్యా, నేనేం చేశానురా, అదేమిటో అలా అంటావు. నేనెప్పుడైనా నీ నామాన్ని మరిచానా? 24 గంటలు 360 రోజులు ఎప్పుడైనా నీ నామాన్ని స్మరించకుండా నేనున్నానా? లేవురా. మరి మానవులు 10 ఏళ్లకో 20 ఏళ్లకో 60 ఏళ్లకో కొందరు అంటారు, ఎందుకండి ఈ పడిని స్మరించడం, ఆయనే చెప్పాడు, అంతకాలేచ మామేవం స్మరణ్ ముక్త్వా కళేబరం ఎప్పుడైతే జందేహం సయాత ముక్తిమిచ్చతి అంటారు. ప్రాణం పోయే ముందు ఒక్కసారి నా నామాన్ని పలికితే చాలు, వాడికి సంసారం తొలగించి ముక్తినిస్తా అన్నాడు కదా, అనలేదా? అదే పని చేస్తారు వాళ్ళు. ఇంతకాలం ఎందుకు, పుట్టినప్పటి నుంచి రోజు గంట, రోజు 2 గంటలు, రోజు 4 గంటలు, ఈ కష్టం ఎందుకండి, అమాంతం ప్రాణం పోయే ముందు నారాయణ అంటే మోక్షం వచ్చేస్తుంది కదా, స్వామి చెప్పారండి, అనుకుందామా, ఒప్పుకుందామా? ఎంతమందికి ప్రాణం పోయే ముందు నారాయణుడు గుర్తొస్తాడు ఆలోచించండి, ఎంతమంది ప్రాణం పోయే ముందు నారాయణ నామాన్ని పలుకుతారు, అసలు మాట్లాడతాడా? కఫవాత పిత్తైహి కంఠావరోధన విదౌ స్మరణం కుతస్తే. కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం అద్యోమిషదు మానస రాజహంస. ఒక ఆయన ఉన్నాడు కులశేఖరుడిని మహానుభావుడు, పరమభక్తాగ్రేసుడు, కృష్ణ పరమాత్మ నీ పాద పద్మాలను నా మనస్సు ఈరోజే ఇప్పుడే స్మరించడం మొదలు పెట్టాలి, ఎందుకంటే నువ్వేదో చెప్పావు బాగానే ఉంది, పిల్లలు కష్టపడతారు అప్పుడు అనండి చాలు అన్నావు, కానీ ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధవు స్మరణం కుతస్తే. ప్రాణం పోయే ముందు కఫము వాతము పిత్తము చేరి గురుగురాయతే అంటాడు, గురక పెడతారు కదా నారాయణ అంటాడండి. అసలు నాలుక మాట్లాడుతుందా, పనిచేస్తుందా? ఇంకొంచెం లోతుకు వెళ్ళగలిగితే మాట్లాడటం మన ఇష్టమేనా అండి, మనం అనుకున్నప్పుడు మాట్లాడగలమా? అయ్యో ఇప్పటిదాకా బాగుండేనండి, మాట పడిపోయిందండి, ఎందుకు పడిపోయింది, నోరు నీదే కదా, నాలుక నీదే కదా, మాట్లాడు, చెయ్యి రోజు చాలా పైకి లేపుతాం, ఒకరోజు ఇంతే, అయ్యో లేవటం లేదండి, ఎవరి చెయ్యి, నా చెయ్యేనండి, మరి లేపు, లేవటం లేదండి, పడిపోయింది, పడిపోయిందా పడగొట్టారా? నా అనే భావన ఉన్నంతకాలం మనం భగవంతుణ్ణి స్మరించం. అందరము అనుకుంటున్నాం, అందాం ప్రాణం పోయే ముందు అందాం, అనగలమా? నిజంగా మాట్లాడగలిగిన చెప్తాడు స్కాంద పురాణంలో మహానుభావుడు శంకరుడే పార్వతికి చెబుతూ, యో యహ యత్ర యదా యస్మిన్ అసూంత్యజతి మానవ. ప్రాణాలు పోయే సమయంలో పొరపాటున వాడు అదృష్టం బాగుండి మాట్లాడగలిగి మాట్లాడుతూ ప్రాణంపై ఏదో కొందరు మహానుభావులు ఉంటారు కదా, ఇంతమందిలో ఉండరా? అలాంటి వాడు మరి హరహరనో హరిహరో అంటాడా? ఏమంటాడు? కొడుకును పిలిచి మనకు ఇంతమంది డబ్బులు బాకీ ఉన్నారు, పేరు రాసుకో, జాగ్రత్తగా వసూలు చేయి. మన మాట మనం కూడా కొందరికి ఇవ్వాలి, మర్చిపో. మా నాన్న నాకు చెప్పలేదు, నాకు తెలియదు. ఇవండి ఈ మాటలు మాట్లాడేది. మాటలు రానివాడు అంటే మాట పడిపోయినవాడు. ఏదో రకంగా వాణితో నారాయణ అనిపిద్దామని పక్కన చుట్టున్నవారు పూర్తనకున్నా సగమైన అంటాడు అని. కొబ్బరి నార ఉంటుందే, నార అంటే బాగుంటుంది కదా, అది చూపి ఈ దేవుడి తాత వాడు పీసు అంటాడు. నార అన్నాడు అనిపించేది వాడు, మనం కాదు. పలికెడిది భాగవతం అట, పలికించేడువాడు రామభద్రుండట. నాలుక మనది, సంకల్పం మనది కాదు, పలికించేవాడు వాడే. వాడు ఎప్పుడు ఏ అవయవంతో ఏ పని చేయాలో ఆ పని చేయిస్తాడు. అందుకోసం పలికేది మనం కాదు, ప్రాణం పోయే ముందు పలుకుదాం అనుకుంటే తప్పు. ఇంతకేమంటావురా నాయన? స్వామి, వాళ్ళు ఎప్పుడో ఏడాదికో, 6 నెలలకో, 10 ఏళ్లకో, 5 ఏళ్లకో ఒక్కసారి నారాయణ, 2 సార్లు నారాయణ అంటే మోక్షం ఇస్తావా? అడిగినవన్నీ ఇస్తావా? అడగకుండా ఇస్తావా? నేను ఎప్పుడూ నీ నామాన్ని మర్చిపోను, మరి నాకేమి ఇచ్చేవయ్యా? నాకు ఇల్లుందే, పో, నాకు ఆశ్రమం ఉందే, ఉండడానికి ఇల్లు లేదు, బట్టలు లేవు, ఆభరణాలు లేవు, నాకేమున్నాయ్యా? నువ్వు నాకేమిచ్చావు? నీకు నాకంటే మానవులే గొప్పవాళ్ళ, ఇది పక్షపాతం కాదా? పక్షపాతం నువ్వు చూపుతూ పక్షపాతం చూపిన వారు పాపం చేశారని శిక్షించదని న్యాయమా? తాతయ్యా చెప్పు. అవునరా, నాకు కూడా ఆలోచన రాలేదు ఈ మధ్యన, నిజమే అయి ఉంటుంది. సరే ఆలోచిద్దాం, కానీ ఇప్పుడే మీ నాన్న కబురంపాడు, హోమం చేస్తున్నాడట, యజ్ఞం చేస్తున్నాడట, నెయ్యి కావాలట. నేను స్వయంగా పంపితే పవిత్రమవుతుంది కాబట్టి నాతో ఓ పాత్ర నిండా నెయ్యి పంపు అని చెప్పాడు. ఎలాగో నువ్వు ఉన్నావని తెలిసింది కాబట్టి మా అబ్బాయితో పంపండి అని అడిగాడు. ఇగో ఈ పాత్ర నిండా నెయ్యి పోశాను, ఏ కొంచెం వెళ్తే లేకుండా పోశాను, ఈ పాత్ర ఇలాగే తీసుకొని వెళ్ళి నాన్నగారికి ఇవ్వు. ఒకటి గుర్తుంచుకో, ఈ పాత్ర నుంచి ఎన్ని నేతి బిందువులు కింద పడితే నీవు అన్ని జన్మలు ఎత్తాలి కింద. బాబోయ్ వద్దండి, వద్దండి అంటే జాగ్రత్తగా తీసుకపో, ఒక్క చుక్క కింద పడకుండా తీసుకపో, పెద్ద భాగ్యమా నాకు. తీసుకున్నాడు, వెళ్ళాడు. తండ్రి తెచ్చావరా, బాగుంది. నాకు చెప్పాడరా మా నాన్న, అక్కడి వాళ్ళకి అమృతం కావాలట, నన్ను పంపమన్నాడు. ఇగో ఇది తీసుకో అమృత పాత్ర. తాతయ్య చెప్పాడు కదా, ఎన్ని చుక్కలు కింద పడితే ఆయన సార్లు పుడతావు. ఎందుకు పడతాదండి, నేను జాగ్రత్తగానే ఉంటాను. స్వామిచ్చినది బ్రహ్మకి ఇచ్చాడు, బ్రహ్మ ఇచ్చినది స్వామికి ఇచ్చాడు. నాన్న ఇచ్చావా? ఆ ఇచ్చానండి. తెచ్చావా? తెచ్చానండి. కింద ఏమైనా చుక్కలు పడ్డాయా? అస్సలు పడలేదండి. ఎలా తెలుసు? నేను చూస్తున్నాను కదా, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను. మంచిది. మరి ఈ పోయినప్పుడు వచ్చినప్పుడు ఈ రెండు సమయాల్లో నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించావు? మీ నామన్నా ఎక్కడండి టైం ఏది? నా మనసంతా దీని మీదనే, చుక్కరి కింద పడతాయేమో, నేను పుట్టాలో ఏమో, ఈ ఆలోచనతో ఈ భయంతో దాన్నే చూసుకుంటూ జాగ్రత్తగా తీసుకుపోయాను. ఇప్పుడు నిన్నెవరు తలుస్తారు అంటే, రెండు గడియల కాలం ఒక చిన్న పని చెప్తే నన్ను మర్చిపోయావే, మరి భూలోకంలో మానవుల సంసారంలో ఎన్ని పనులరా, ఎన్ని బాధలరా, ఎన్ని సమస్యలరా, ఎన్ని కష్టాలురా, ఇన్ని ఉన్నా అప్పుడప్పుడు వారు నారాయణ అంటున్నారు. మరి వారు గొప్పవారా, నువ్వు గొప్పవాడివే? ఒక్క పని చెప్తే నన్ను మర్చిపోయావు. వాళ్ళు లక్షల పనులు చేస్తున్నారు, కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, సమస్యలు, పరిష్కారాలు, ఓడలు, కొట్లాటలు, పనిచేయ ఇన్ని వారు ఉన్నాయి. ఇన్ని ఉన్నా వాళ్ళు అప్పుడప్పుడు నారాయణ, గోవింద, ముకుంద, మాధవ, అచ్యుత, శ్రీహరి అంటున్నారా? ఎవరు గొప్పవాళ్ళరా? స్వామి క్షమించండి, బుద్ధి వచ్చింది మన మీద ఇంత ప్రేమ స్వామికి. ఒక్కసారి నారాయణ అంటే చాలు, ఒక్కసారి రామ అంటే చాలు, ఒక్కసారి కృష్ణ అంటే చాలు. ఏదో రకంగా పరమాత్మ నామాన్ని స్మరించడం ప్రధానం కాబట్టి వాళ్ళు స్వామి ఇన్ని కష్టాల్లో ఇన్ని బాధల్లో ఉండి కూడా సమస్యలు పరిష్కరించుకుంటూ కూడా నిన్ను స్మరిస్తున్నారయ్యా, నీ పేరే పడుకుతున్నారు, ఎప్పుడు వారి మనసులో నువ్వే ఉన్నావు, దగ్గరికి రావాలనుకుంటున్నారు, కానీ వస్తే నువ్వేమంటావో, కోపడతావు, భయపడి అవుతున్నారు. నువ్వంటే చాలా ఇష్టం, చాలా భక్తి, మన పిల్లలయ్యా అని మనం ఇంత భక్తి చూపితే దాన్ని ఇంతగా చూపుతుంది అమ్మ, అంటే దీన్నే విస్తరింపచేస్తుంది అన్నమాట. కొద్దిగా ఉన్నటువంటి భక్తిని పెద్దగా చెప్తుంది, ఇలా వింటుంది, వినిపిస్తుంది, ఆశ్రయిస్తుంది, ఆశ్రయింపచేస్తుంది, హింసిస్తుంది, విస్తరింపచేస్తుంది. శ్రీ అన్న శబ్దానికి ఆరు అర్థాలు ఉన్నాయి. అంటే మనమందరము ఆమెను ఆశ్రయిస్తే ఆమె స్వామిని ఆశ్రయిస్తుంది. అందరి చేత ఆశ్రయించబడే అమ్మ ఆశ్రయించబడేది కాబట్టి స్వామికి శ్రీ శ్రీ, శ్రీ కూడా శ్రీ, శ్రియ శ్రీహి శ్రీరంగేశ తవచ హృద్యాం భగవతీం ప్రియాం తొత్తోప్యుచ్చై వయమిహ ప్రణామ. స్వామి కొంచెం జాగ్రత్తగా విను, నీ ప్రియురాలిని నీకంటే చాలా గొప్పదిగా మేము చెప్తున్నాం, నీతోటే చెప్తున్నాం, నీవు జాగ్రత్తగా విను, శ్రద్ధగా విను. ఎందుకురా? నీ ప్రియురాలు గుణాలను నీకు వినిపిస్తే, వాటిని నువ్వు వింటుంటే, చెబితే భూయాస్తాం స్ఫుట తరళ తారే నయనయోహో, ఆనందంతో నీ కన్నులు మరి కాస్త అసలే పుండరీకాక్షుడు. ఆయన పేరేమిటి? పుండరీకాక్షుడు కదా, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి స్వామికి, అసలే పెద్ద కళ్ళు, సంతోషంతో అవి మరి కాస్త పెద్దగైతాయి. దృశవుతే భూయాస్తాం స్ఫుట నయన తారే శ్రవణయోహ నయనయోహ స్వయం హర్షోత్కర్షాత్ స్ఫుటదు భుజయోహో కంచుక శతం. నా ప్రియురాలిని వీళ్ళు బాగా పొగడుతున్నారు కదా అని ఆనందంతో నీ శరీరం ఉబ్బుతుంది. శరీరం బాగా ఉబ్బితే దొడుక్కున్న షర్ట్లు ఉన్నాయే ఓ 100 చినిగిపోతాయి. మరి పొంగితే అవుతుందండి. జాగ్రత్తగా విను అంటాడు స్వామి ఒక భక్తాగ్రేశ్వరుడు. కాబట్టి అమ్మ ముందర స్వామి గుణాలను, స్వామి ముందర అమ్మ గుణాలను, ఇద్దరి ముందర ఇద్దరిని చేస్తే ఇద్దరికీ ఆనందం. అందుకే శ్రావణ మాసం అంటేనే వినిపించే మాసం, వినే మాసం. అమ్మ యొక్క గుణాలను పొగిడే మాసం, అమ్మను బాగా పూజించే మాసం. అది స్వామి పక్కన స్వామిని హృదయంలో ఉంచి అమ్మను ఆరాధిస్తుంటే స్వామికి ఎంత ఆనందం. అందుకే ఈ మాసం లక్ష్మీప్రియమైన మాసం. గమనించండి, శ్రావణం లక్ష్మీప్రియం. ఎందుకు కథ వింటున్నాం కదా, భగవంతుని కథ వినే మాసం కాబట్టి, భగవంతు కథ వినిపించే మాసం కాబట్టి, అతని గుణాలు పొగిడితే ఆమెకు సంతోషం కాబట్టి ఈ మాసం లక్ష్మీ మాసం, లక్ష్మీ ప్రియమైన మాసం అంటున్నాం. ఇలాంటి అత్యద్భుతమైన అతి పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో అమ్మ గుణాలను, అమ్మ వైభవాన్ని మనం అందరం కలిసి చక్కగా స్మరించే అవకాశం మనకు ఒక అదృష్టంగా లభించింది. దాన్ని అద్భుతంగా విందాం. ఇందులో జాగ్రత్తగా అమ్మ అంటే నాన్న అన్న, అమ్మ అన్న మనకేం తెలుసు, త్రిమూర్తులు అంటాం, బ్రహ్మ విష్ణువు శంకరుడు కదా, ముగ్గురు కదా. ఏం చేస్తారు ముగ్గురు, ఒక స్వామి సృష్టి చేస్తాడు, మరొక స్వామి రక్షణ చేస్తాడు, ఇంకో స్వామి సంహారం చేస్తాడు కదా. మరి న్యాయంగా ముగ్గురా, ముగ్గురా పరమాత్మలు ముగ్గురా. ఏకమేవాద్వితీయం బ్రహ్మ వేదం చెప్తుంది, ఏకమేవ అద్వితీయం, రెండో పరమాత్మ లేడు, పరమాత్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. మరి ముగ్గురేమిటి, అవి పోస్టులయ్యా. ఆ పరమాత్మ ఏ పని చేయాలనుకున్నప్పుడు ఆ గుణాన్ని తీసుకొని ఆ పేరు పెట్టుకొని ఆ పని చేస్తాడు. సత్వం రజః తమః ఇతి ప్రకృతేః గుణాః తైః యుక్తః స్వయం ఏకః చెప్తుంది భాగవతం. గుణాలు మూడండి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రజోగుణం సృష్టి చేస్తుంది, తమోగుణం సంహరిస్తుంది, సత్వగుణం రక్షణ చేస్తుంది. పరమాత్మ జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అనేటువంటి పేరుతో సృష్టి చేస్తాడు. బ్రహ్మ అంటే అర్థం సృష్టి చేసే పోస్ట్. మనకు బాగా చెప్పాలంటే ఒకరు అటెండరు, అతనే బాగా పాస్ అయ్యాడు, ప్రమోషన్ వచ్చేసింది, అతను ఏ ఎల్డీసీయో ఏ యూడీసీయో అవుతాడు, తర్వాత సూపరింటెండెంటు, తర్వాత ఈఓ, పొరపాటున ఐఏఎస్ రాశాడు అనుకోండి కలెక్టరు కదా. అటెండర్గా ఉన్నవాడు అదృష్టం ఉంటే కలెక్టర్ కావచ్చు. మరి కలెక్టర్ వేరు, అటెండర్ వేరు అందామా, ఈయనే ఆయన అయ్యాడు. మనకు సేవ చేస్తే అటెండరు, మనం సేవ చేస్తే కలెక్టరు, అంతే కదా. అలాగే పరమాత్మ సృష్టి చేయాలి అని సంకల్పించుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అనేటువంటి పేరుతో జగత్తును సృష్టిస్తాడు. అదే స్వామి సృష్టించిన జగత్తును రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణునామంతో రక్షిస్తాడు. అదే స్వామి జగత్తును సంహరించాలి అనుకున్నప్పుడు రుద్రనామం, శివనామం, శంకరనామంతో సంహారము చేస్తాడు. మరి అయినప్పుడు ఒక్కరా ముగ్గురా, ఏం చెప్పాలి, ఒక్కరే ముగ్గురు, ముగ్గురే ఒకరు. సృష్టి చేసే పరమాత్మను బ్రహ్మ అంటారు, రక్షించే పరమాత్మను విష్ణువు అంటారు, సంహరించే పరమాత్మను రుద్రుడు అంటారు. భాగవతంలో ఓ చక్కని కథ ఉంది, అందరికీ తెలుసు, దక్షయజ్ఞం కదా. దక్షయజ్ఞ ధ్వంసంలో కథ మీకు తెలుసు కాబట్టి చెప్పడం లేదు విడిగా. మళ్ళీ శంకరుడే వచ్చి దక్షుడిని బ్రతికించి అతనితోటి యజ్ఞాన్ని పూర్తి చేయిస్తాడు. యజ్ఞాన్ని పూర్తి చేయాలంటే యజ్ఞంలో చివరి భాగం శంకరునికి ఇవ్వాలి. ఏ క్షతయ రుద్రభాగోస్తు మంత్రం చెప్తుంది, చివరి భాగం ఆయనది, ఆయనక భాగం ఇవ్వలేదు వాడు దక్షుడు, కానీ పేరు పెట్టలేదు కదా మీకు తెలుసు. తర్వాత విష్ణువుని పిలిచి ఎందుకు, చివరి భాగం రుద్రునికి కానీ యజ్ఞఫలం చేసిన వాడికి దక్కాలంటే ఎవరు కావాలి, రక్షకుడు విష్ణువు కదా, యజ్ఞ రక్షకుడు ఆయనే. ఆయన వచ్చాడు, ఆయనే చూచాడు, దక్షుడు చూచాడు, సరే శంకరుడు చూచాడు, బ్రహ్మగారు కూడా వచ్చాడు, యజ్ఞం పూర్తయింది. యజ్ఞం పూర్తిగా చివరిగా శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు వచ్చిన వారందరికీ ఓ ధర్మాన్ని చెప్పాడు, జాగ్రత్తగా వినండి, మద్భక్తః యః శివం నింద్యాత్ శివభక్తశ్చ మాం తథా ఉభౌతౌ నరకం వ్యాతౌ నాత్ర కార్య విచారణ. అందరూ గుర్తుంచుకోవాలి, నా భక్తుడైన వాడు శంకరుణ్ణి నిందిస్తే, అలాగే శివభక్తుడు విష్ణువును నిందిస్తే ఆ ఇద్దరూ నరకానికి పోతారు. నీకు ఇష్టం లేదు స్తోత్రం చేయకు, పూజ చేయకు, అది నీ ఇష్టం. ఇష్టం లేనంత మాత్రం తిట్టాలా, నిందించాలా, గుడికి వెళ్ళకూడదా? ఇష్టం లేదు పూజ చేయకు, కానీ నా భక్తుడు శంకరుణ్ణి, శంకరుని భక్తుడు నన్ను దూషిస్తే నరకానికి పోతారు. అందరూ గుర్తుంచుకోవాలి, పరమాత్మ ఒక్కడే. ఆ ఒకే పరమాత్మ మూడు పనులు చేస్తున్నప్పుడు మూడు పేర్లతో మూడు గుణాలతో వస్తాడు. అయితే ఇందులో మరొక రహస్యం ఉంది, మరి ముగ్గురు ఒకటైనప్పుడు ఎందుకు ఫలానా వారి దగ్గరికి పోవద్దు అంటున్నారు, ఎందుకు వేరే వారిని స్వీకరించవద్దు అంటున్నారు? ఓ నమస్కారం బ్రహ్మకు చేద్దాం, ఓ నమస్కారం శంకరుడికి చేద్దాం, ఓ నమస్కారం విష్ణువుకు చేద్దాం, ఏంటి తప్పు, అందరూ దేవుళ్ళే కదా. ఏమంటారు, సమతాభావం ఉంటుంది కదా, అందరూ సమానమేనండి, అందరూ దేవుళ్ళే. కానీ మన శాస్త్రం శివభక్తుడు విష్ణువును, విష్ణుభక్తుడు శివుణ్ణి నిందించకూడదని చెప్పారు, కానీ ఎప్పుడూ శివుణ్ణి పూజించేవాడు నేను ఈనాడు విష్ణువును పూజిస్తాను అని, కానీ నిరంతరం శ్రీమన్నారాయణ ఆరాధించేవాడు శంకరుణ్ణి పూజిస్తాను అని కానీ అనకూడదు. నా మాట కాదు, భగవద్గీత. భక్త్యా అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ. అనన్య భక్తి కావాలి అంటే ఎవరో నీ ఇష్టం, ఒకరిని మాత్రమే ఆరాధించాలి. ఎందుకండి ఎలా ఆరాధించాలి? దానికి వ్యాసభగవానుడు సమాధానం కొంచెం కటువుగా చెప్పాడు, ఎవరు ఏమనుకోవద్దు, నా మాట కాదు వ్యాసుని మాట చెప్తున్నాడు. ఎంత చక్కని మాట చెప్పాడంటే, వివాహమైన స్త్రీ అందరూ మగవాళ్లే అనుకోవడం ధర్మమా, ఒప్పుకుందామా? అందరూ మగవాళ్లే తప్పేం లేదు, భర్త మాత్రం ఒక్కడే అవునా? ఎంతమంది పురుషులు ఉన్నా తన భర్త ఒక్కడే, ఎంతమంది దేవుళ్ళు ఉన్నా తన దైవం ఒక్కడే. అనన్య భక్తితో ఆరాధించాలి మరో మాట చెప్పాడు. అది కూడా ఇంకాస్త లోతుకు వెళితే, ఏ గుణాన్ని స్వీకరించి ఏ పేరుతో స్వామి ఉన్నాడో మనం ఆ స్వాములలో ఏ స్వామిని ఆరాధిస్తామో, ఆ స్వామి ఏ గుణంతో ఉన్నాడో అలాంటి గుణాన్ని మనకు కూడా ఇస్తాడు. ఇది మరొక ధర్మం. సరే, ఆ చర్చ వేరనుకోండి. ఏమైనా మనకు తెలియంది ఏమిటి? పరమాత్మ ఒక్కడే, అతనే మూడు రూపాల్లో ఉన్నాడు. ఎలాగైతే పరమాత్మ మూడు రూపాల్లో ఉన్నాడో, మరి అయ్య పక్కన అమ్మ కూడా ఉండాలి కదా, వారు కూడా ఒక్కరే ముగ్గురు. ఈ పేరుతో పాటు ఆ పేర్లు. అమ్మని ఏమంటాం మనం? శక్తి అంటాం కదా. స్వామి శక్తి. పరమాత్మ ఏ గుణంతో ఉంటే ఆ గుణంతో ఉన్న శక్తి, ఆమెకు ఆ పేరు. ఆయన విష్ణువు అయ్యాడు. ఈ తల్లి సత్వగుణాన్ని తీసుకొని మహాలక్ష్మి అంటున్నాం. ఆయన శంకరుడు అయ్యాడు, తమో గుణాన్ని తీసుకొని మహాకాళి అంటున్నాం. అతను బ్రహ్మ అయ్యాడు, రజోగుణాన్ని తీసుకొని మహాసరస్వతి అంటున్నాం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, వీరు కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఎంత జాగ్రత్తగా చెప్పారంటే ఇవే అర్థం చేసుకోవాలి మనం. కథ వినటం కాదు, తత్వం వినాలి, ధర్మాన్ని వినాలి. లక్ష్మీదేవి అందరినీ కాపాడే పనే చేసింది. ఎవరిని చంపే ప్రయత్నం ఆమె చేయలేదు. చంపబోతుంటే ఆపింది. రక్షణ ఆమె పని కదా. సరస్వతి సృష్టి చేసింది. ఆమె ఎవరిని వధించినట్టు దాఖలాలు లేవు. ఏదో కొన్ని సందర్భాల్లో, కొన్ని కొన్ని ప్రత్యేకమైన అవసరాల్లో స్వామి యొక్క ఆజ్ఞను తీసుకొని ఆ పని చేసేశారు. కానీ ఎక్కువ మంది రటు సంహరించిన అమ్మ ఎవరు? అర్థమైందే, మహాకాళి, దుర్గా, మహిషాసురమర్దిని, చాముండి, చండి, ఏంటివని ఎవరు వీళ్ళు? అమ్మ కదా, చండికి అమ్మ కదా, చాముండి కాదా, మహాకాళి కాదా, పార్వతి కాదా, మరి దుర్గా ఏం చేసింది? ఆమె అందరినీ చంపుకుంటూ పోయింది. అందరినంటే లోకానికి హాని చేసేవారిని. సంవార కార్యం శంకరునిది కాబట్టి ఆ శంకర శక్తిగా మహాకాళో, మహాదుర్గో, ఇంకో ఉన్నాం కదా, చాలా పేర్లు ఉన్నాయి, ఆమె సంహరించింది. సంహరించే తల్లిని మహాకాళి అన్నాం. కథలు వినటమే కాదు, చాలాసార్లు చెప్పుకున్నాం మనం, కథ వెనుక ఆంతర్యాన్ని కూడా తెలుసుకోవాలి. అది మనకు అర్థం కాదు, పెద్దల ద్వారా దాన్ని వినాలి. ఏం విందాం ఇందులో? కొంచెం కొంచెం లోతుకు వెళదాం. మహావిష్ణువు, ఏదో బ్రహ్మ, అలాగే మహాశివుడు, సదాశివుడు, మహాశివుడు. ఈ త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు పీతాంబరాలు ధరించాడు, ఆభరణాలు ధరించాడు. ఓ, ఎన్ని అలంకారాలు ఆయనకు కదా. సరే, బ్రహ్మకు ఆయనకు ఉన్నాయి, శంకరునికి ఏమున్నాయి? దిగ్వాసాహ కదా. శంకరుడు దిగంబరుడు లేవు. అలాగే మహాలక్ష్మికి వస్తారున్నాయి, సరస్వతికి వస్తారున్నాయి, మహాకాళికి తమోగుణం కలవారికి వస్త్రాలు లేవు. విని చెప్పుకొని సంతోషించడం కాదు, ఎందుకు లేవు ఆలోచించారా? వస్త్రం అంటే ఏమిటి? మన శరీరాన్ని దాచేదాన్ని వస్త్రము అంటాం కదా. అంటే వస్త్రం లోపల మనం ఉంటాం, మన బయట వస్త్రం ఉంటుంది. అందరికీ తెలుసు పరమాత్మ ఏం చేస్తాడు? తత్ సృష్ట్వా తదేవానుప్రావిశతు సత్యత్యత్యాభవతు నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ అవిజ్ఞానంచ. వేదమే నా మాట కాదు, శృతివాక్యం. పరమాత్మ జగత్తును సృష్టించి జగత్తులో తాను ప్రవేశిస్తాడు కదా, తత్ సృష్టివా తదనుప్రవిశ్య. జగత్తును సృష్టిస్తాడు, ఆ జగత్తులో తాను ప్రవేశిస్తాడు. అంటే జగత్తు లోపల పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ పైన జగత్తు ఉంది. అర్థమైందే? ఇప్పుడు జగత్తు అంటే ఏమిటన్నమాట? వస్త్రం. పైన ఉండేది వస్త్రం, లోపల ఉండేది శరీరం. పరమాత్మ లోపల ప్రవేశించాడు, పైన జగత్తు ఉంది. పరమాత్మ జగత్ శరీరకుడు, జగత్తే అదే ఆయనకు వస్త్రం. జగత్తులో స్వామి ఉన్నాడు, వస్త్రంలో ఉన్నాడు. బ్రహ్మ సృష్టించాడు, జగత్తు వచ్చేసింది, అందులోకి వెళ్ళాడు, ఆయనకు వస్త్రం ఉంది. విష్ణువు రక్షకుడు, రక్షకుడు, జగత్తుంది, ఆయనకు వస్త్రం ఉంది. శంకరుడు ప్రళయం చేశాడు, అంటే జగత్తును లేకుండా చేశాడు. అంటే ఏమర్థం? వస్త్రం లేకుండా అయింది. దిగంబరుడు అంటే అర్థము ప్రళయకారకుడు. అందులో రహస్యం ఇలా ఉంటుంది. అలాగే ప్రతి సంహారంలో కూడా ఈ అర్థం ఉంటుంది, ప్రతి కథలోనూ అంతరార్థం ఉంటుంది. కాళికాదేవి మహాతల్లి ఎందుకు ఆ పేరు వచ్చింది ఆమెకు? ఆ కాళి ఎవరిని సంహరించింది? దుర్గా. ఎవరు? చండముండులు, శుంభని శుంభులు, సుందోపసుంధులు అంతా ఉన్నారు కదా. మహిషాసురుడు, మహిషాసురుణ్ణి సంహరించటానికి వచ్చినప్పుడు అమ్మ, ఆ వార్త విన్న మహిషాసురుడు, ఎవరో అమ్మాయి వచ్చిందట, చాలా అందంగా ఉందట, వెళ్ళరా, వెళ్ళి ఆమె తీసుకొని రా, పెళ్లి చేసుకుందాం. అంతే కాదండి, ఆమె చాలా కోపంగా ఉంది, అందరిని చంపుతుంది. పిచ్చివాడా, నువ్వు పోయి చంపు, నీకన్నా గొప్పదా? తన సైన్యాధిపతి వాడు మహిషాసురునికి. ఏమిటి వాని పేరు? రక్తబీజుడు అని. అంటే అర్థం తెలుసా? అతని రక్తం చుక్క ఒక్కటి కింద పడితే 100 మంది పుడతారు అలాంటి వాడు. పాపం వాడు వచ్చాడు, ఏదో 4 మాటలు మాట్లాడాడు, అమ్మ కోపం వచ్చేసింది, శూలం వేసేసింది, అది కూర్చుకుంది, రక్తం కింద పడింది, 1000 మంది పెట్టాడు. మళ్ళీ చంపింది, 2000 మంది పెట్టాడు. ఓహో, రక్తం కింద పడితే పుడుతున్నారా? ఇప్పుడు ఏం చేయాలి? వాడి రక్తం భూమి పడకుండా చూడాలి. ఇలా పక్కకు చూసింది, ఎడమ పక్కకు. ఇంకో అమ్మాయి వచ్చేసింది, నల్లగా వచ్చేసింది. కాళి అంటే అదే, నాలుకను పడతమంది భూమి మీద, భూమి అంతా ఆమె నాలుక పరిచింది. ఈమె సూర్యం వేసింది, రక్తం ఎక్కడ పడుతుంది? నాలుక మీదే, భూమి మీద పడదు. పడితే వచ్చాడు రక్తబీజుణ్ణి సంహరించటానికి కాళికావతారము. అమ్మీ, ఈ కథ విని మనం ఆనందిద్దామా? దీని వెనుక చాలా పరమార్థం ఉంది. ఏమిటి? ఎవరండి రక్తబీజం అంటే? రక్తబీజులంటే ఎవరు? మనందరం కామా? మనకు బీజం ఏమిటండి? రక్తం కదా, ఆలోచించండి. అవునా? రక్త శబ్దానికి అర్థమేమిటి? కోరిక, రాగం, ఆశ. మనం పుట్టడానికి కారణమేమిటి? కోరిక కదా. కోరిక లేనివాడు పుట్టడు. అందుకే ఆదిశంకరుడు అంటాడు, మహానుభావుడు ఆచార్యుడు, మృత్యోహో బిభేషి కిం మూఢ, భీతం కిం త్యజతే మృతి. ఎరా మూర్ఖుడా, చావంటే భయపడుతున్నావా? భయపడితే చావు వదిలిపెడుతుందా? రాదా? వస్తుందండి. ఇది మృత్యు నవాస్యాత్. మరి అయ్యా మరణం లేకుండా ఉండాలంటే, మృత్యువు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరణం మృత్యు, నేను ఉపాయం చెప్తానురా, చెప్పండి స్వామి. పుట్టకురా చావవు, కూరు ఎత్తనం అజన్మని ఎవడు చూస్తాడు? పుడితే కదా. జాతస్యహి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్యచ. పుడితే చస్తావురా, పుట్టకు. పుట్టకుండా ఉండే ప్రయత్నం చెయ్యి, నువ్వు చావవు, నేను గ్యారంటీ అన్నాడు. బాగానే ఉంది, కానీ పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరి పుట్టకుండా ఉండాలంటే కోరకుండా ఉండాలి. మనలో కోరికలు ఉన్నంతకాలం పుడుతూనే ఉంటాం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే చేయనం, శంకరు వాటి వాక్యమే. ఎందుకు పుడుతున్నాం? కోరికలు ఉంటే పుడుతున్నాం. ఎందుకు చస్తున్నాం? ఏంటి కారణం? పుట్టాం కాబట్టి చస్తున్నాం. చావుకు పుట్టుకే కారణం. మరేం చేయాలి? కోరిక మానేవయ్యా. కోరిక ఎలా మానేస్తామండి? మన వల్ల కాదు కదా, మానేయగలమా? 190 ఏళ్ల మహానుభావుణ్ణి ముందర పెట్టుకొచ్చి తాతాత పెళ్లి చేసుకుంటావా అంటే ఏమంటాడు? నాకెవరు ఇస్తారు అంటాడు. నాకు పెళ్ళి ఎందుకు అన్నాడు? అంటే ఎవరైనా ఇస్తే చూసుకుంటాడు. దీన్ని ఏమంటారండి? ఒప్పుకుందామా? మనోరథానం అగతిర్న విద్యతి కల్పాయుతైర్వ అథవాపి లక్షైహి పూర్ణేషు పూర్ణేషు మనోరథానం ఉత్పత్తయస్సంతి నవాని భూయః. గత భగవాని వాక్యం. కోరికలకు అంతు అనేది లేదు. ఎందుకు? ఒక్కొక్క కోరిక తీరినా కొద్దీ 100 కోరికలు పుడతాయి. ఒక కోటి సంపాదించాము, 10 కోట్లు కావాలి. ఒక ఇల్లు కట్టుకున్నాం, 10 ఇళ్ళు కావాలి. సరే ఒప్పుకుంటే 10 పెళ్ళిళ్ళు కూడా కావాలి. అడ్డమే ఉంది కోరికకు. ఒక కోరిక తీరితే 100 కోరికలు పుడతాయి. అబ్బాయికి పెళ్లి చేశామండి, చిన్న ఉదాహరణ చెప్తున్నాను. పెళ్లి చేశాం, అమ్మాయి కాపురానికి వచ్చేసింది, అబ్బాయి అమ్మాయి బాగున్నారు, చాలు కదా, ఇంకేముంది? కోరికనే లేవా? అయ్యో పెళ్ళి అయి 4 ఏళ్ళు అయిందండి, కడుపులో కాయగాయ లేదండి, మా అబ్బాయికు సంతానం కావాలండి, గుళ్ళు గోపురాలు వ్రతాలు నోములు తీర్థయాత్ర ఎన్ని కూడా చేస్తాం. సరే పుట్టాడు, చాలా, వాడు పెరగొద్దా? పెరిగాడు, వానికి స్కూల్లో సీటు, తర్వాత కాలేజీలో సీటు, ఆ తర్వాత అమెరికాలో సీటు వచ్చాయి, చాలా. మరి వానికి పెళ్లి కావాలి. అయ్యో పిల్లగాడికి 30 ఏళ్ళు వస్తున్నాయండి, పెళ్ళే కాలేదు. సరే అయింది, మళ్ళీ వానికి పిల్లలు పుట్టాలి. ఎన్నడు కావాలి ఇది? ఎండు అయిపోతుందే. ఎన్నడూ కోరికలు లేకుండా ఉండవు. కోరికలు లేకుండా ఉంటేనే పుట్టవు. కోరికలు లేకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. అదేంటి? మనము చేసే పనులు మనమే చేస్తున్నాం అనుకోకుంటే కోరికలు పుట్టవు. నాహంకర్త హరిహర్త. మనకు మాట చెప్తాడు, శంకరుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, ఇంకో మహానుభావుడు ఉన్నాడు, వాచస్పతి మిశ్రుడు అని మహానుభావుడు, అద్భుతమైనటువంటి విద్వద్వర్యణ్యుడు, శంకర భాష్యానికి వ్యాఖ్యానం రాశాడు. బ్రహ్మసూత్ర భాష, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి కదా, శంకర భాష్యానికి వ్యాఖ్యానం రాశాడు. రాయగలమా మనం? అర్థమవుతుందా మనకు? ఒక సూత్రం అర్థం కాదు అసలు. దానికి భాష్యం అంటేనే చాలా కష్టం. సరే వారు ఆదిశంకరులు కాబట్టి వారు రాశారు, రామానుజుల వారు రాశారు, మాధవ రాశారు, దానికి నా వ్యాఖ్యానం రాశాడు. శంకర భాష్యానికి వ్యాఖ్యానం రాశాడు అంటే ఎంత గొప్పవాడై ఉంటాడు? చాలా గొప్పవాడే, మహానుభావుడు. ఎంతటి మహానుభావుడు అంటే ఆయనకంటే మహానుభావురాలు ఆయన భార్య. స్వామిని కాదు, ఇప్పుడు ఇక్కడ భార్యను మెచ్చుకోవాలి మనం. ఎందుకో ఆయనకు పెళ్ళయింది పాపం, ఏదంటూ చేశారు. ఇతను ఎప్పుడు శాస్త్ర పండితుడు, ముందర పుస్తకాలు వ్యాఖ్యానాలు రాసుకోవడం, చదువుకోవడం, ఏమైనా చెప్పడం, ఏదో వ్యక్తంగా రాస్తూనే ఉంటాడు. భార్యను పట్టించుకోలేదు, అతడు పెళ్ళినట్టు కూడా తెలియదు వాడికి. వచ్చింది భార్య ఇంట్లోనే ఉంది. ఓ 70 or 75 ఏళ్ళు అయిపోయింది వయస్సు ఆయనకు. ఆ రోజుల్లో ఈ బెజ్జు దీపాలు వేరే దీపాలు ఆముదా ఇవన్నీ ఏం లేవు. ఏదో చిన్న దీపం పెట్టేవారు, ఆముదం వేసో ఏదో వేసి పెట్టేవారు. ఓ దీపం పెట్టుకొని రాసుకుంటున్నాడు పాపం. అందులో కాస్త ఒత్తి అయిపోతున్నది, నూనె అయిపోతున్నది. మనం కొడిగట్టిన దీపం కొడిగట్టింది అంటే కాంతి తగ్గింది. పక్కనే ఉండేవారు దానికి ముందర జరిపారు ఒత్తిని, అంటే విరిగింది, వెలుగుతుంది ఎక్కువ వచ్చింది. ఎవరబ్బా ఇలా చూశాడు, ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అయ్యా నన్ను మీ భార్య అంటారండి, మన పెళ్ళయి 62 ఏళ్ళు అయింది. నువ్వు భార్యవా? 62 ఏళ్ళు అయిందా? 2 ఏళ్ళు ఇక్కడే ఉన్నావా? మరి ఎక్కడ ఉంటానండి? అయ్యో పాపం చేశానే, తప్పు చేశానే, నీకు ద్రోహం చేశాను, నేను నా ధర్మాన్ని తప్పాను. వృద్ధాశ్రమం స్వీకరించకూడదు, స్వీకరిస్తే ఆ ధర్మాన్ని పాటించాలి కదా. ఇప్పుడు ఏం చేస్తాను, 75 ఏళ్ళు, నీకు 70 ఏళ్ళు, మనం చేసే కాపురం ఏముంది ఇప్పుడు? సరే పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఈ వ్యాఖ్యానానికి నీ పేరు పెడతాను, ఇంకేం చేయగలరు? అప్పుడు శంకర భాష్యానికి వ్యాఖ్యానం పేరేమిటి? భామతి. చక్కని వ్యాఖ్యానం, భామతి అని భార్య పేరు. అలాంటి వారు ఎందరుంటారండి? ఎందరుంటారు కోరికలు లేనివారు? ఎందరుంటారు కోరికలను చంపుకునేవారు? కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు, కోరికలు ఉంటాయి, కోరికలు ఉంటే పనులు చేస్తారు, పనులు చేస్తే అయితే ఆ పనులు మంచివైన అవుతాయి, లేకుంటే చెడైన అవుతాయి. అంటే పుణ్యమైన అవుతుంది, పాపమైన అవుతుంది. పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు, గమనించండి. పాపం చేస్తే నరకానికి పోతారు. మరి మోక్షానికి? రెండు చేయకుంటే పోతారు. అవునండి, అవ్వడం కాదు. నిరంజన పరమం సామ్యముపైతి వేదవాక్యం. పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. పుణ్యము పాపము రెండు తొలగించుకొని ఏ సంబంధము లేనివాడే పరమాత్మ సామ్యాన్ని పొందుతాడు. బాగా అర్థం చేసుకోవాలి. పుణ్యము పాపము రెండు చేయని వాడే మోక్షానికి పోతాడు. ఏం చేద్దాం? ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటారా? ఏ పని చేయకుండా ఎవరైనా ఒక్క క్షణమైనా ఉంటారా? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కదా. ఏ ఒక్కడు ఏ ఒక్క సమయంలో ఏ చిన్న పని చేయకుండా ఉండడు కదా. మరి పని చేసినప్పుడు అయితే పుణ్యం అవుతుంది, లేకుంటే పాపం అవుతుంది. రెండు కాకుండా చేసే పని ఏదైనా ఉంటుందా? ఏం లేదు. అంటే వారికి మోక్షం రాదా? నాన్న నీవు చేసిన నేను చేసినాను అనుకోకుంటే నీ అకౌంట్లో పడదు రాదు. పని చేయగానే శివార్పణం, కృష్ణార్పణం, రామార్పణం, స్వామి ఇదంతా నీ అకౌంట్లో, నా అకౌంట్లో కాదు, నా అకౌంట్ నిల్. కాయేన వాచ మనస ఇంద్రియైర్వా బుద్ధియా ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకరం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అప్పుడు నీ అకౌంట్లో ఏముంటుంది? నిల్లు, మోక్షానికి పోవచ్చు. పరమాత్మ సంకల్పం ఉంటే, పరమాత్మకు దయ కలిగితే వాడు పుణ్యాలు చేసినా పాపాలు చేసినా ఇంకా ఆయుష్యం ఉన్నా ఆస్తిపాస్తులున్నా అమాంతం తీసుకొని వెళతాడు. ఎలా? ఆయన ఆయన రూరును తప్పిస్తాడా? పనిరా శాస్త్రం కదా. ఎలా? వాటిని అందరికీ పంచుతాడయ్యా. మనము చేసుకున్న పాపాన్ని మన శత్రువులకు పంచుతాడు, మనం చేసుకున్న పుణ్యాన్ని మన మిత్రులకు పంచుతాడు, మనం సంపాదించిన ఆస్తిని మన బంధువులకు పంచుతాడు. మన దగ్గర ఏముంది? నిల్ తీసుకొని పోతాడు. అంటే భగవంతుడు మనను దయ కలిగి మోక్షానికి తీసుకుపోవాలి అనుకున్నా అతను కూడా మన అకౌంట్ను క్లియర్ చేసి బ్యాలెన్స్ నిల్ చేసి తీసుకుపోవాలి. శాస్త్రం అయింది. దీనికి ఒక చక్కని కథ చెప్తారు భాగవతంలో, చాలామంది వినుంటారు, చాలామందికి అర్థమై ఉంటుంది కూడా. కృష్ణావతార చరిత్రలో ఓ చక్కని గాథ ఉంది, రాసలీల రాసకేళి అని అనుకుంటాం. కృష్ణ పరమాత్మ శరత్కాలంలో ఒక పూర్ణిమ నాడు యమునా తీరంలో వేణువు ఊతూ ఆ వేణునాదంలో ఒక్కొక్క గోపిక పేరు పలికాడు, పిలిచాడు పేరుతోటి. ఆ గానంలో వాళ్ళ పేర్లున్నాయి, వాళ్ళంతా పరిగెత్తుకొని వచ్చారు. కృష్ణుడు వేణుగానం మొదలైంది ఇంటి గోపికలు వెళ్ళిపోతారు, ఇల్లు వాకిలి భార భర్త పిల్లలు తారు పరిగెత్తడమే. ఎలా ఉంటే అలా స్నానం చేస్తున్నవారు స్నానం చేసుకుంటే వెళతారు, తింటున్నవారు తినుకుంటే వెళతారు, వస్త్రాలు ధరించుకుంటే వెళతారు. నిల్వలేరు స్వామినాథం వింటి వేణునాథం. భర్తలు వారిస్తారు, అత్తమామలు వారిస్తారు, బంధువులు వారిస్తారు, కొడుకులు వారిస్తారు, వెడుతూనే ఉంటారు. అలా వెడుతున్న వారిలో ఓ ఐదుగురో ఆరుగురో వేణుగానం చేస్తూ ఎక్కడో లోపల ఉంటాయి, ఇంట్లో ఉన్నారు. వేణుగానం మొదలైంది, వీళ్ళు పరిగెత్తారు. ఆ ఇంటివారు చూసి అక్కడి నుంచి రావాలి కదా, లోపలి నుంచి తలుపు పెట్టి తాళం వేశారు. ఇంకెలా పోతారు, ఇంట్లోనే ఉన్నారు. అయితే స్వామి చెప్తాడు, వేణుగానం విని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళుతున్న వారికంటే ముందు వీళ్ళు వెళ్ళారట కృష్ణుడి దగ్గర. ఇక్కడికి కాదు అక్కడికి వెళ్ళారు, వైకుంఠానికి వెళ్ళారు. బయలుదేరిన వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళితే ఇండ్లలో బంధించబడేవారు మోక్షం వైకుంఠానికి వెళ్ళారు. ఎవరు గొప్పవారండి? అయ్యా మీరు చెప్తే బాగుందండి, మేము కూడా వింటాం, సంతోషమే, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరే చెప్పారు కదా, మోక్షం రావాలంటే పుణ్యము పాపము నిల్లు కావాలి కదా, మరి ఈ గోపికలు ఏం పాపం చేయలేదా, ఏ పుణ్యము చేయలేదా, అవన్నీ మరి అయిపోయాయా? రెండూ అయిపోయి బ్యాలెన్స్ నిల్లేటట్టు మోక్షానికి పోయేది ఎలా? స్వామి తీసుకొని పోయాడు, ఎలా వీళ్ళు మోక్షానికి వెళ్ళారు? తానే చెప్తాడు. ఒక రహస్యం తెలుసుకోవాలి నాయన, పుణ్యం అయిపోవాలంటే ఏం కావాలి? సుఖం, సంతోషం, ఆనందం పొందాలి. మనం ఎంతగా ఎన్ని భోగాలు అనుభవిస్తే అంత పుణ్యం అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. ఎన్ని దుఃఖాలు అనుభవిస్తే అంత పాపం ఖర్చు అవుతుంది. మరి మనం ఏం కోరుకోవాలండి? పాపం అయిపోవాలని కోరుకోవాలనా, పుణ్యం అయిపోవాలని కోరుకోవాలనా? న్యాయం ఏం కోరాలి? పాపాలన్నీ పోవాలని కదా, మరి పాపాలన్నీ పోవాలి మనకి ఏం రావాలి? కష్టాలా సుఖాలా? నిజమైన జ్ఞానం ఉన్నవాడు దేన్ని కోరుతాడు? పరమాత్మ మాకన్నీ కష్టాలే ఇవ్వు, అవసరం కాదు. కానీ అలా కోరిన వారు ఇన్ని పురాణాల్లో ఒక్కే మహాభక్తురాలుంది, ఒక్కటే ఇంతమందిలో. తెలుసా ఎవరో? కుంతి, కుంతీదేవి. విపదహా సంతుమే శశ్వత్ తత్ర తత్ర జగత్పతి భవతో దర్శనం యత్ర ఆ పునర్భవ దర్శనం. స్వామి స్వామి, మాకెప్పుడు ఆపదలే రావాలి. ఎంత జ్ఞానం ఉంటే కోరగలరండి? ఎందుకయ్యా? ఆపదలు వస్తే నువ్వు కనబడతావు కదా. కాబట్టి కష్టాలు వస్తే, బాధలు వస్తే, దుఃఖం వస్తే, ఎంత పెద్ద దుఃఖం వస్తే అంత పాపం అంతా అయిపోతుంది, ఎంత పెద్ద సుఖం వస్తే అంత పుణ్యం అయిపోతుంది. ఆనందం కలిగితే పుణ్యం అయిపోతుంది, దుఃఖం కలిగితే పాపం అయిపోతుంది. ఇంట్లో బంధించిన వారికి ఈ రెండూ కలిగాయట క్షణకాలంలోనే. ఎలా? అయ్యో తలుపేశారా, మా స్వామిని చూడకుండా అయిందా. దుస్సహ ప్రేష్ట విరహ దూత అశేష అశుభావ అంటాడు. ఆడవారికి, ఆడవారనే కాదు మగవారు, ఎవరికైనా అన్నిటికంటే పెద్ద కష్టం ఏది? తనకు ఎవరు ఇష్టులో వారికి దూరంగా ఉండటం కదా. ఆలోచించండి, అమ్మాయికి ప్రియుడు, అబ్బాయికి ప్రియురాలు. తనకు నచ్చిన వారికంటే తాను దూరంగా ఉంటే కలిగే దుఃఖాన్ని మించిన దుఃఖం ఏదైనా ఉందా ప్రపంచంలో? ఉంటుందే. మరి గోపికి ఇప్పుడు ఏం కలిగింది? ప్రియుడి వివాహం కలిగింది కదా. అయ్యో స్వామి దగ్గరికి పోలేకపోయామహా అన్నారు. దుఃఖం పోయింది అంటే పాపం పోయింది. మరి పుణ్యం ఎప్పుడైతే ఎదురుగా మనకు నచ్చిన వస్తువు ఉండదో, మనం ఆ వస్తువు లేకుండా ఉంటామో, మన మనస్సు ఎక్కడుంటుంది? దాని మీదనే ఉంటుంది కదా. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వస్తుందో. దూరంగా ఉంటే తలుచుకుంటామా, దగ్గరలో ఉంటే తలుచుకుంటామా? ఆలోచించండి. అందుకే గోపికలందరూ స్వామితో రాసలీలా విలాసంలో ఉన్న సమయంలో ఆ గోపికలకు ఒక అహంకారం పుట్టింది. కృష్ణుడు కూడా అందరు మగవాళ్ళు లాంటి వాడే, ఆయనకు అమ్మాయి కావాలి, అమ్మాయి లేకుండా ఆయన ఉండలేడు అంటే మేమే ఆయన మీద ఆధిపత్యం, మాదే. తాసాంచ సౌభగమదం నిరీక్ష్య మధుసూదన ప్రజమాయ ప్రశాంతాయ తత్రైవ అంతరధీయత. ప్రజమాయ ప్రసాదాయ, పరమాత్మ దేన్నైనా సహిస్తాడు కానీ గర్వాన్ని సహించడు. గర్వం ఎవరికైనా ఎంబడే పరిష్కారం, పరిహారం చేస్తాడు, అణుస్తాడు గర్వాన్ని ఎవరైనా సరే. గర్వం గోపికలకు కలిగింది. వెంటనే స్వామి అంతర్ధానమయ్యాడు. కాగానే అప్పటిదాకా మా స్వామిలే, మా ఆయనపోతాడు నన్ను విడిచి అన్నారు. పోగానే అయ్యో స్వామి, నల్లని వాడు, పద్మనాయనంబులవాడు ఉన్నాయి కదా పద్యాలు, వెతికారు, తిరిగారు, ఏడిచారు, మొత్తుకున్నారు, అరిచారు, గోర చేశారు, ఏమేమో చేశారు. తెల్లవారుతూ ఉండగా వచ్చాడు. రాగానే ఇంత పని ఎందుకు చేశావయ్యా, నిన్ను ఇంతగా నమ్ముకున్న వాళ్ళమే, నీకోసం అన్నిటి వచ్చేవాళ్ళమే, మమ్మల్ని మోసం చేస్తావా? పిచ్చివాళ్ళల్లారా, నేను మీ దగ్గర ఉంటే నీవు మీరు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నారు? అదేంటి పక్కనే కూడా తలుచుకోవడం ఎందుకు కదా, నేను అంతర్ధానమైతే ఇప్పుడు నన్నే తలుచుకున్నారు కదా. మరి ఎప్పుడు నేను మనస్సులో ఉండాలి, ఎదురుగా ఉండాలన్నా చాటున ఉండాలన్నా? మనం చూస్తాం కదా లోకంలో భార్యాభర్తలు ఉన్నారు, భర్త ఎప్పుడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు భార్య ఉండదు పాపం, కొంచెం కాఫీ ఇస్తావా, అందరూ ముందు పోసుకోవయ్యా రాసుకో ఎన్నిసార్లు లేవాలి, ఏదో ఓ బనీనో షర్ట్ ఇవ్వాలి, తీసుకురాదు హ్యాంగర్ కేసుంది, భోజనం పెడతావా, వస్తున్నావు ఉండు కూర్చో కాసేపు. అదే భర్త ఊరికి పోయాడు అనుకోండి, ఏమండి టిఫిన్ చేశారా, కాఫీ తాగారా, భోజనం చేశారా, టాబ్లెట్ ఏమైనా ఉంటే వేసుకున్నారా, జాగ్రత్తగా ఉండండి, 100 సార్లు ఫోన్ చేస్తాను. ఎదురుగా ఉంటే ఆమె ఆయన ఇంటనే ఉంటాడు. అవునా కదా? చాటుగా ఉంటేనే ఫలితాలు తలుచుకుంటాం. అందుకే స్వామి దూరంగా ఉంటాడు. ఇక్కడ ఈ గోపికలకు నా స్వామి దొరకలేదా అన్న పరమ దుఃఖం కలిగి పాపం అంతా పోయింది. ఎప్పుడైతే స్వామి లేడో ధ్యాన ప్రాప్త తదాశ్లేష నిర్ధూత అశేష మంగళ. అయ్యో స్వామి ఎదురుగా లేడా, అయితే మనసులో లేడా? స్వామి నా దగ్గరే ఉన్నాడండి. ఎక్కడున్నాడు స్వామి? నా మనస్సులో ఉన్నాడు. నేను ధ్యానంలో ఉంటే నా ముందర ఉంటాడు అని ధ్యానంతో స్వామిని ముందర పెట్టుకొని ఎదురుగా వచ్చిన స్వామిని గట్టిగా కౌగలించుకున్నారు. ప్రియుణ్ణి కౌగలించుకోవటం కంటే సుఖం ఆనందం సంతోషం ఏముందండి ప్రియురారికి? అవునా? ధ్యానంతో లభించినటువంటి ప్రియుణ్ణి ఆలింగనం చేసుకోవటం వల్ల కలిగిన ఆనందంతో పుణ్యమంతా అయిపోయింది, దుఃఖంతో పాపమంతా అయిపోయింది. ఏమొస్తుంది ఇప్పుడు? మోక్షం తీసుకొని పోయాను. కాబట్టి పుట్టకుండా ఉండాలంటే పుణ్యపాపాలు లేకుండా ఉండాలి. పుణ్యపాపాలు లేకుండా ఉండాలంటే కోరిక లేకుండా ఉండాలి. కోరిక లేకుండా ఉండాలంటే మనస్సు కోరకుండా ఉంటుందా? కోరండి. ఎవరిని కోరాలి? ఆయన్ను కోరండి, భగవంతుణ్ణి కోరండి, భగవంతుని భక్తులను కోరండి. స్వామి నీవే కావాలి, నీవే కావాలి, నీవే కావాలి, నీవు తప్ప నాకేమొద్దు. ప్రహ్లాదుడు ఉన్నాడు, కోరుకోర వరమిస్తానన్నాడు స్వామి నృసింహస్వామి. అబ్బా వద్దండి, నన్ను కూడా మోసం చేస్తున్నారా స్వామి? కోరికే సంసారానికి బంధువు కదా, నాకెందుకండి కోరిక? వద్దండి. కాదురా నాన్న, ఓ ధర్మశాస్త్రం ఉంది, రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం బాలం రుగ్ణం తథా అంతర్వత్నీం. లక్షణాలు ఉన్నాయి. మనం దేవాలయానికి వెళ్తాం, ఉత్తులతో వెళ్తామా? ఓ పండు నాలుగు పూలు కొబ్బరి ఏదో తీసుకుపోతాం. ఉత్త చేతులతో వెళ్ళకూడదు. రాజుగారి దగ్గరికి పోతున్నాం, ఖాళీగా వెళ్ళకూడదు. గురుగారి దగ్గరికి వెళుతున్నాం, ఖాళీగా వెళ్ళకూడదు. దైవం దగ్గరికి పోతున్నాం, ఖాళీ వెళ్ళకూడదు. పిల్లల దగ్గరికి పోతున్నాం, బిస్కెట్లు తగ్గిపోతుంది. అలాగే వ్యాధిగ్రస్తుడు హాస్పిటల్లో ఉంటాడు, ఊరికే పోవద్దు, ఏదో పండుగ తీసుకొని పోవాలి కదా. కాబట్టి గర్భవతి ఉంటుంది ఇంట్లో, గర్భవతిని చూడాలంటే ఊరికి వెళ్ళకూడదు, పండుగ తీసుకు చేతిలో పెట్టి కూర్చొని అమ్మ బాగున్నావు అని అడిగాను. శాస్త్రం పసిపిల్లలను, చిన్నపిల్లలను, గర్భవతులను, వ్యాధిగ్రస్తులను, పెద్దలను దేవాలయాల్లో దేవుణ్ణి బ్రాహ్మణుణ్ణి గురువును వెళ్ళిన పూజలతో పోకూడదురా. నువ్వు పిల్లవాడవు, నేను పెద్దవాడిని, ఏదన్నా ఇవ్వాలి అడుగురా, నా పరువు నిలబెట్టురా. స్వామి పెద్దవారు అంత వాడంటే ఎందుకు? కోరుతానండి తప్పకుండా. కానీ ఒక మాట చెప్పి మరీ కోరుతానండి. ఏమిటది అంటే, యస్తు ఆశిష ఆశాస్తే నా సభృత్య సవై వణక్. ఎవడు కోరికలు కోరుతూ భగవంతుణ్ణి సేవిస్తాడో, కోరికల కోసమే భగవంతుణ్ణి సేవిస్తాడో వాడు భక్తుడు కాదు, వణిక్, బిజినెస్ మ్యాన్. అంతే కదా. మా అబ్బాయికి చదువు రావాలి, కొబ్బరికాయ కొడతాను. మా అమ్మాయికి పెళ్లి కావాలి, నీ కళ్యాణం చేయిస్తాను. మా అబ్బాయికి ఇంకేదో విదేశయానం కావాలి, నీకు సేవ చేయిస్తాను. అట్లా ఉంది. 10 రూపాయలు ఇస్తే కొబ్బరికాయ తీసుకుంటాం, కొబ్బరికాయ కొడతాం, అమ్మాయికి పెళ్లి చేస్తున్నా. భక్తే బిజినెస్ అయ్యేది. ఏమన్నానండి? కోరికలతో భగవంతుణ్ణి సేవించేవాడు భక్తుడు కాదు, వ్యాపారి. కానీ నువ్వు అడిగావు కదా, మరి కోరాలి కదా. కామానాం హృదయ అసంరోహ ఏషమేస్తు వరపర. స్వామి, ఓ చిన్న కోరిక ఉంది నాకు కూడా. కోరుకోను ఆయన. ఈనాటి నుంచి నా మనస్సులో ఎలాంటి కోరికలు కలగకూడదు, అలా వరమయ్యవయ్య. కోరుకున్నాడు కదా, కోరలేదా? వరం కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఏ కోరికలు రాకుండా లేకుండా కోరికలు కోరాడు. అలాంటి వానికి స్వామి మోక్షం ఇస్తాడు. అది కావాలంటే ఏం కావాలి? సంసారం మీద ఉన్న 100% కోరికలలో 1% స్వామికి ఇవ్వండి. అక్కడ తగ్గిస్తూ ఇక్కడ పెంచండి. అంబరీషుడు ఉన్నాడు, రుక్మాంగజుడు ఉన్నాడు, వీళ్ళంతా సంసారులే. వివాహాలు ఉన్నాయి, భార్యలున్నారు, పిల్లలున్నారు, రాజ్యపరిపాలన చేశారు, అయినా మోక్షానికి పోయారు. నువ్వు ఇచ్చిన దాన్ని ఇచ్చినప్పుడు తీసుకుంటాను, ఇవ్వలేదు నీ ఇష్టం. మరి ఇలాంటిది కలగాలంటే ఏం చేయాలి? పరమాత్మ యందే కోరిక కలగాలి. పరమాత్మను మాత్రమే సేవించాలి. సంసారంలో ఉన్నటువంటి కోరికను కొంత తగ్గించాలి. అంటే ఏం చేయాలి? అమ్మను ఆశ్రయించాలి. మహాలక్ష్మిని, లేదు మహాసరస్వతిని, లేదా మహాపార్వతిని మనం ఆరాధిస్తే మన కోరిక ఎవరి మీద పుడుతుంది? నాన్న మీదే. అలా అమ్మ చేస్తుంది. సంసారం మీద కోరికను తగ్గిస్తూ భగవంతుని మీద కోరికను పెంచే తల్లి మహాలక్ష్మి, జగన్మాత, సర్వమంగళదాయిని, సర్వదా మోక్షదాత్రీచ, నిరంతర సుఖావహ, ఆశ వినాశిని దేవి. ఆమెకు పేరుంది అమ్మవారికి, ఆశానాశిని అని. ఆశలను పోగొట్టేది అమ్మ అంటే ఆశలు పో. ఎలా? అసలు ఆశలు పోవు, ఉంటాయి కానీ అక్కడ తగ్గి ఇక్కడ పెరుగుతాయి. ఎందుకు? గుర్తు చేస్తున్నాం, ప్రామంది ఉన్నాం మనందరం. ఏం చేస్తాం? ఎందుకు పోవాలండి గుడికి? మాకు ఆయన ఏం చేశాడని? రోజు గుడికి వెళుతున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం, అర్చన చేయిస్తున్నాం, వ్రతాలు చేయిస్తున్నాం, ప్రదక్షిణాలు చేస్తున్నాం, ఏదో పావుదినాలు వెళుతున్నాం. ఇన్ని చేస్తే మాకిన్ని కష్టాలా? మాకిన్ని బాధలా? దానికి ప్రేమ ఉందండి మన మీద. అలాంటి వాడు మనం ఎందుకు పూజించాలండి అనేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు కదా. ఆ మాటే అమ్మని అడుగుతారు భక్తుడు. ఒకసారి అమ్మే అడిగింది చమత్కారం ఏంటంటే, ఎందుకు రామాయణం గొప్పది? రామాయణంలో సుందరకాండ ఎందుకు గొప్పది అంటే, మనమందరం అమ్మని అడుగుతాం, నాన్న ఏం చేశాడు, నాకు ఏమిచ్చాడు, 100 రూపాయలు ఇచ్చాడా, ఓ సీటు ఇచ్చాడా, ఇంకేదో ఇచ్చాడా, ఇంకేదో ఇచ్చాడు అంటాం కదా. అంటే స్వామి మాకేమి ఇచ్చాడు, అన్ని కష్టాలు ఇస్తున్నాడు. ఓ చక్కని ఇల్లు లేదు, మంచి బట్ట లేదు, దుల్లా తిండి లేదు, నాకు వెళ్ళే ధనం లేదు, ఏమిచ్చాడండి స్వామి అని భక్తులు అమ్మని అడుగుతారు. లోకంలో భక్తులు అమ్మని అడుగుతారు. సుందరకాండలో అమ్మ భక్తుడిని అడిగింది. అది దాని గొప్పతనం. అర్థమైందే? ఏమడిగింది అమ్మ? ఎవరమ్మా? సీతమ్మ. ఏమంది? నేను జ్ఞాపకం ఉన్నానా రాముడికి? మా రాముడు క్షేమంగా ఉన్నాడా? క్షేమంగా ఉన్నాడా? క్షేమంగా ఉన్నాను, మర్చిపోయాడా? నేను గుర్తులేనా? ఆయన ఆయన గుర్తుంటుందిలే, నా తప్పు కానీ. ఏం చెప్పారు? భూమౌచ చెయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్మ విఫలమ్మ మేదం కృతం కృతజ్ఞేషు మానుషాణం మోకో హి ధర్మచరితమయాయం తదేకో ఇదం నిరర్థం. నేను ఆయన మీద ప్రేమతోటి భూమి మీద పడుకుంటున్నాను, ఉపవాసం చేస్తున్నాను, నిద్రపోవటం లేదు, వస్త్రం కూడా మార్చుకోవటం లేదు, పతివ్రత ధర్మాలను ఆచరిస్తున్నాను. ఆయన నా కోసం ఏం చేస్తున్నాడు? అతను నేను జ్ఞాపకం ఉన్నానా? మర్చిపోయి ఉంటాడు ఎప్పుడో. ఇప్పుడే అనుకున్నానయ్యా, కొద్దిసేపటి క్రితమే ఈ మాట అనుకున్నాను. ఇంకో రెండు నెలలు మూడు నెలలు ఉంది, 14 ఏళ్లకు. ఈ 3 ఏళ్ళు అయిపోతే అటువంటి తప్పింది కదా, అయోధ్యకు పోతాడు. ఎవరో అమ్మాయిని ఇస్తారు, ఆయనకి అమ్మాయిని గర్వం ఏమిటి? ఎలాంటి వాడు రాముడు తెలుసా? పుంసాం మోహన రూపాయ కదా. రాముడి యొక్క సౌందర్యాన్ని చూచి ఆడవారు కాదు మగవారు కూడా మోహించారు. అంతటి మహాసౌందర్య రాశి అయిన స్వామిని పెళ్లి చేస్తాడంటే రారు చేసుకోవడానికి క్యూ కడతారు, ఏం బాధ లేదు. అలా వస్తారు, ఎవరో పెళ్లి చేసుకుంటారు, హాయిగా భార్య పట్టాభిషేకం చేసుకుంటాడు, ఆనందంగా ఉంటాడు. మరి నాగత ఏమిటి? నేను నీకోసం పరితపించి పరితపించి బాధపడి చనిపోతాను, నీకేమయ్యా బాగానే ఉంటావు. అర్థమైందే? సీతమ్మే రాముడు నాకేం చేస్తున్నాడు అని అడిగింది. మనం అడగమా? ఏం చెప్పా జవాబు? ఏమి చేస్తున్నాడని అడిగే నాలుకను నీకెవరిచ్చారు? చాలు కదా. వాడు నాలుక ఇవ్వలేదు, ఎవరిని అడుగుతావు? వాడు బుద్ధి ఇవ్వలేదు, ఎవరి గురించి ఆలోచిస్తావు? నీకెవరిచ్చారు శరీరాన్ని? నీకెవరిచ్చారు అవయవాలను? నీకెవరిచ్చారు మనస్సును? ఎవరిచ్చారు బుద్ధిని? ఎవరిచ్చారు ఆలోచనలు? వాడిచ్చిన దానితో వాడిని విమర్శిస్తూ ఆయన ఏం చేశాడు, నువ్వు చేసావా, ఆయన చేశాడా అని ఎవరు చెప్తారు? అమ్మ చెబుతుంది. మరి ఎవరు చెప్పలేరు? పిచ్చివాడా, నీ చేతులు కాళ్ళు శరీరం అవయవాలు మనస్సు బుద్ధి ఇవన్నీ ఆయన ఇచ్చినవే. అతను ఇవన్నీ ఇస్తే అతన్ని ఏమిచ్చాడంటావా? తప్పు కదూ నానా, తప్పురా? అలా కాదు, అన్నవే అతనే ఇచ్చాడు. ఈ ఆలోచన అతనే ఇచ్చాడు, నాలుక అతనే ఇచ్చాడు, ఇచ్చినవాడు అతను. ఇవి నావి కాదు అనుకో, అమ్మ చేసే పని ఏమిటి? ఇవి నావి కావు, ఆయనే ఇచ్చాడు, ఈయనతోటి ఆయనే చేయిస్తున్నాడు, చేసేవాడు ఆయనే చేయించేవాడు ఆయనే. ఇలా నమ్ముకోరా, బాగుపడతావు. మనకు అహంకారాన్ని పోగొట్టి మమకారాన్ని తగ్గించి సాంసారికమైనటువంటి కృత్యములలో మనను మనస్సును కొంచెం తగ్గించి వెనక్కు తిప్పి పరమాత్మ యందు ప్రేమ కలిగించేటువంటి తల్లి అమ్మాయి. మహాలక్ష్మి కృత్యం అంటే అదే. కథలు చాలా ఉన్నాయి, వ్రతాలు చాలా ఉన్నాయి, వైభవాలు చాలా ఉన్నాయి, కానీ మనకేది కావాలి? ఏం కావాలి? వ్రతం అంటే ఏమిటి? వ్రతం ఉంది, ఏం వ్రతం అది? వరలక్ష్మి వ్రతం కదా, మంగళగౌరీ వ్రతం, ఇంకేదో చాలా వ్రతాలు ఉన్నాయి. అసలు వ్రతం అంటే ఏమిటి తెలుసా? వ్రతం అంటే నియమం. మౌన వ్రతం, ఉపవాస వ్రతం, సత్యవ్రతం, రక్షణ వ్రతం. దాన్ని తెలుగులో ఏమంటారు? నోము అంటారు. నోము అనుకుంటాం కదా, నోము నోచుకున్నామంటాం. నోము అంటే ఏమిటి? ఏదో నోచుకుంటామండి. నోము అనే పదం వికృతి, దానికి ప్రకృతి నియమం. నియమ శబ్దం మారి 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 నోము అంటే వ్రతమన్నా నోమన్నా ఒకటే అర్థం. నియమం, ఏ నియమం? ఉపవాస వ్రతం. నేను ఈరోజు ఏం చేయాలి? చాలామంది అనుకుంటారు ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం. కరెక్టే కావచ్చు, తప్పు కాదు, కానీ వాస్తవంగా ఉపవాసము అన్నదానికి అర్థం అది కాదు. ఉపవాసము అంటే ఉపవసతీతి ఉపవాస, దగ్గర ఉండుట. ఉప అంటే సమీపం, వాసం ఉంటే ఉనికి. ఎవరి దగ్గర? పరమాత్మ దగ్గర ఉండుట, పరమాత్మ దగ్గర ఉంచుట. దేన్ని? మన మనస్సును. ఈరోజు మొత్తం నా మనస్సును భగవంతుని దగ్గరే ఉంచుతాను అనేది దీక్ష. ఇది వ్రతం. కానీ మనమేం చేస్తున్నాం? ఈరోజు నేను ఏది తినను, ఉపవాసం చెప్తాడు మనకు. స్కాందంలో శంకరుడు చెప్తాడు చక్కని మాట, ఉపవాస వ్రతం చేస్తామనుకున్నవాడు నేను అప్పుడు ఏం చేస్తాను, అప్పుడప్పుడు ఏం చేస్తుంటాను, నేను అలాంటి వాడిని పరీక్షిస్తాను. ఏం చేస్తాను, ఉపవాసం అన్నాడు వాడు, వాడిని పక్క ఇంట్లో పెళ్లి చేస్తుంటాడు, పక్క ఇంట్లోనే పెళ్లి. మరి లడ్డూలు, జిలేబీలు, మైసూరు పాకులు, ఏవో పులిహోర ఏమో చేస్తారు కదా, రకరకాల పండి వంటలు ఇవన్నీ చేస్తారు. వాడికి ముక్కు పుటాలు ఎగురుతున్నాయి వాసన. అరే అన్నీ చేస్తున్నావు, ఇవాడిని నేను తినను, రేపు తింటా, తీసిపెట్టు, తీసిపెడతావా, అన్ని వాడు అయిపోకూడదు. 100 సార్లు జ్ఞాపకం ఉందా, జ్ఞాపకం ఉందా, ఇప్పుడు మనసు ఎక్కడుంది? ఉపవాసమేనాది. పరమాత్మ యందు మనస్సు ఉంచుట ఉపవాసం అంటే. ఉపవాస అయితే ఏంటి, మరి ఎందుకు ఇలా వచ్చింది అర్థం? పరమాత్మ యందు మనస్సు ఉండాలంటే ప్రపంచం మీద కోరికలు కొంచెం తగ్గాలి కదా. కోరికలు తగ్గాలంటే ఆహారం మానేయాలి. కడుపు నిండా తిన్నామనుకోండి, తర్వాత వచ్చేది ఏమిటి, గంట నిండా హాయిగా నిద్రపోతారు. ఇంకా ఆయన దగ్గర దేవుడు ఎక్కడ వస్తే కలలు రావాలి, అంత పుణ్యం మనకుందా, అసలు రాడు. అందుకు తినకుండా ఉండాలి. ఇది వ్రతం, సత్యభాషణ వ్రతం. నేను నిజమే మాట్లాడతాను, అబద్ధం మాట్లాడను, నియమం. మనం ఇప్పుడు మానేసాం కానీ పాత రోజుల్లో లవణ వ్రతం, చోష్య వ్రతం, దధివ్రతం, క్షీరవ్రతం ఇవన్నీ ఉండేది. అంటే తెలుసా, నెలకొకరోజు ఉప్పు మానేస్తాడు తినటం, నెలకొకరోజు చింతపండు మానేస్తాడు, నెలకొకరోజు కారం మానేస్తాడు, నెలకొకరోజు పెరుగు మానేస్తాడు. ఇలా అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా ఉప్పు లేకుండా తినొచ్చు. మనకొచ్చే అన్ని రోగాలకు మూలమేమిటి, ఉప్పే. ఒక మహర్షి ఉన్నాడు, చరక మహర్షిని, చరకుడు, ధనవంతుడు, వీళ్ళంతా ఉన్నారు, చవనుడు, గ్రంథాలు రాశారు. ఉప్పు మానేసేయి, నీకు మధుమేహం రాదు. మధుమేహం అంటే ఏంటో షుగర్, డయాబెటిక్ అంటాను చూడండి. ఉప్పు మానేసి రోజు 100 లడ్డూలు తిను, మధుమేహం రాదు, నేను గ్యారంటీ. మనం ఏం చేస్తున్నాం, లడ్డూ తినడమైనా మానేస్తాం కానీ ఉప్పును మాత్రం మానేయం. గొప్పవాళ్ళం అండి, మరి ఏం చేస్తామా, అంత గొప్పవాళ్ళం మనం. తగ్గించండి. ప్రకృతిలో మనకు లభించే అన్ని పదార్థాలలో మన శరీరానికి కాదు ఉప్పు ఉంది. కూరగాయలు తీసుకుంటే చాలు, ఉప్పు దొరుకుతుంది. కొన్నిట్లో కారం ఉంది, కొన్నిట్లో పులుపు ఉంది, ఇవన్నీ రుచులు ఉన్నాయి. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే ఉన్న వాటిని పాడు చేస్తాం. జామకాయ, జామపండు తింటాం కదా, ఏం చేస్తున్నాం, జామపండు ఎలా తింటామండి, దాన్ని కోసి దాంతో కారం పెట్టి ఉప్పు పెట్టి ఏం కర్మరా, తీయని పండు పడి పాడు చేస్తున్నావు. ఇది పాడు చేయడమా, బాగు చేయడమా? కూరగాయలు హాయిగా ఉంటాయి, వాటిని ఉడికించి అందులో ఉప్పేసి అందులో కారం వేసి అందులో ఇంకేమో వేసి దాని రూపు రంగు రుచి పాడు చేసి అది తింటే ఆహా బాగుంది. పశువులు ఉప్పు కారం వేసుకుంటాయండి, పక్షులు వేసుకుంటాయా, వాటికి రోగాలు వస్తాయా? ఇంకో మాట, వాటికి రోగాలు వస్తే ఏ మందు పడతాయండి, తినటం మానేస్తాయి. తెలుసా, పశువుకు రోగం ఉంటే గడ్డి ముట్టుకోదు, రోగం పోయినట్టు గుర్తు అది గడ్డి తినటం. ఇప్పుడు గడ్డి తినటం మొదలుపెట్టిందో ఆ రోగం పోయినట్టు గుర్తు. పాపం వాడికి అజ్ఞానం కదా, జ్ఞానం లేదు, మన జ్ఞానం ఉంది. ఏం చేస్తాం, ఒక మందు రోగం పోవటానికి ఇంకో మందు ఆఖరి కగటానికి, తినడానికో మందు రోగం పోవటానికో మందు, ఏం రెండో తినకుంటే ఏమైంది? కాబట్టి ఇది వ్రతం అంటే అర్థం అది. ఒక నియమాన్ని తీసుకుంటున్నాను, నేను ఈరోజు మొత్తం అబద్ధం ఆడను, ఈరోజు మొత్తం ఉప్పు తినను, ఈరోజు మొత్తం కారం తినను, ఈరోజు మొత్తం మాట్లాడను. కొంచెం మౌనవ్రతం తీసుకుంటారు, మనం చూస్తున్న తర్వాత మౌనవ్రతం అని పేరు పెట్టి మాట్లాడరు, రాసిస్తుంటారు. ఇగో ఇట్లా అంటారు. కాబట్టి వ్రతం అంటే నియమము. ఆ వ్రతం అమ్మ కోసం చేయొచ్చు, నాన్న కోసం చేయొచ్చు. అమ్మ కోసం చేసి నాన్నకు రికమెండ్ చేయమ్మా అని అడుగుతాం, నాన్న కోసం చేసి అమ్మకు రికమెండ్ చేయమంట. ఇలా మనం ఈరోజు ప్రారంభం చేశాం. కాబట్టి అమ్మ అంటే ఏమిటి, వ్రతం అంటే ఏమిటి, లక్ష్మి అంటే ఏమిటి, నారాయణుడు అంటే ఏమిటి కొద్దిగా తెలుసుకున్నాం. రేపు అమ్మవారి స్వరూపం, అమ్మవారి వైభవం చాలా ఉన్నాయి. మనకుంది 5 రోజులే కాబట్టి ఈ 5 రోజుల్లో 5 10లో 5 5లో ఎన్నైతాయో అన్ని చెప్పుకుందాం. 50 ఏళ్ళు 5 లక్షలు చెప్పుకున్నా అమ్మ ప్రభావం అంతుండదు కదా. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః.